ఈమెన ఆత్మ బంధువు. ఈ రోజున మన అందరం చించినాడ గ్రామం వచ్చేసాం. చించినాడ గ్రామం నాకు రెండో స్వగ్రామం లాంటిది. చించినాడ గ్రామం ఎప్పుడు వచ్చినా ఏదో ఇంకొక ఊరు వెళుతున్నామని నాకు అనిపించింది. మన ఇంటికి మనం వెళుతున్నాం అనిపిస్తుంది. ఇక ఎప్పుడు మీటింగ్ పెట్టినా సభలో మాట్లాడుతున్నామని అనిపించదు. మన ఇంటికాడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుంది. మన ధనం ఎకరాల్లో లేదు, మన ధనం బ్యాంకుల్లో లేదు, మన ధనం ఫ్యాక్టరీలో లేదు, మన ధనం మనసులో ఉంది. నిజమైన సంపద ఎప్పుడు మనసులో ఉంటుంది. కానీ మనం అనుకుంటాం పొలాల్లో ఉందని, బ్యాంకులో ఉందని, ఫ్యాక్టరీలో ఉందని. ఒక మనిషికి 4 ఫ్యాక్టరీలు ఉండొచ్చు, కానీ మనసులో సంపద ఉండదు. కొంత ఉంది. నిజమైన సంపద గలవాడు ఎవడంటే మనసులో ఎవరికైతే సంపద ఉందో వాడే నిజమైన ధనవంతుడు. మనసులో సంపద లేని వాడికి వాడు ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా వాడు దరిద్రుడు. నేను బాహ్యంగా సంపద ఉన్న వాళ్ళని చూశాను, మనసులో అతి దరిద్రంగా బాధపడేవాళ్ళని కూడా చూశాను. బాహ్యమైన సంపదను చూసి దేవుడు అనుగ్రహించిన ఈశ్వరుడు మనస్సులో ఎవరికైతే సంపద ఉందో వాడిని చూసి మటుకి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. వాడికి మాత్రమే ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. అడగవలసిన పని లేకుండా సంపద బయట ఎక్కడ. నరసింహరాజు గారు ధనవంతులేం కాదే, 4 ఎకరాలు 5 ఎకరాలు రైతాడు, కానీ కష్టజీవి. ఎవరిని చించినాడ గ్రామంలో ఎవరిని ఒక రూపాయి చందా అడగకుండా ఆయనే ఇటుకలు తీసుకుని, ఆయనే కష్టపడి ఈ పెద్ద పెద్ద కృష్ణ దేవరాయలు గోళ్ళ కట్టించినట్టు, పెద్ద గోళ్ళ కట్టించి, గీతాభవనం కట్టించి, అర్చకులకి క్వార్టర్స్ కట్టించి ఇక్కడ శంకుస్థాపనకు వచ్చాను. నేను ఆయనే కలిసి ఈ భవనానికి శంకుస్థాపన చేశాం. మళ్ళీ ఓపెనింగ్కి వచ్చాం. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ నేను ఎప్పుడు చించినాడు వచ్చినా ఇంతవరకు పని జరిగింది, ఇంతవరకు అవ్వాలని చెబుతూ ప్రతి విషయం కూడా నాతో సంప్రదించి చేశారు. ఈ భవన నిర్మాణం కూడా ఆయన గీతా ప్రియుడు. భగవద్గీతన్నా కృష్ణుడన్నా బాగా ఇష్టం. ఎంతమంది మహర్షులు, ఎంతమంది మహాయోగులు, ఎంతమంది అవతార పురుషులు వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీతలో ఏది ప్రపంచంలో ఎక్కడా లేదు. కృష్ణుడంటే మన హృదయాల్లో, అందరి హృదయాల్లో ఏ వస్తువు అయితే అంతర్యామగా ఉందో ఆ వస్తువే రూపంలో నామము ధరించి వచ్చింది వాడే నారాయణుడు. మన ఆది గురువు, నిజమైన గురువు కృష్ణుడు. దుర్యోధనుడికి చెప్పి లేక దుర్యోధనుడికి చెప్పాడు మంచి మాటలు విన్నా వినకపోయినా, ధర్మరాజుకి చెప్పిన మాటలు ధర్మరాజుకి చెప్పాడు. ఎవరికి వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు, ఎవరికి ఏ మాటలు చెప్పాడో తన గురుస్థానంలో ఉండి నారాయణుడు స్వయంగా దేవుడే గురువై వచ్చాడు. ఎవరికి ఏ మాటలు చెప్పారో ఆ మంచి మాటలు విన్నా వినకపోయినా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కౌరవ సభలో కృష్ణుడు కూడా మంచి మాటలు చెప్పలేదు, నువ్వు కళ వినకపోయినా కృష్ణుడు తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదని లోకం అనుకుంటుందని నేను చెబుతున్నానని చెప్పాడు కౌరవ సభలో. నా డ్యూటీ నేను చేస్తాను, మనమైనా అంతే. మన పని మనం హృదయపూర్వకంగా చేయటానికి పనికి వస్తాం, కానీ ఫలితం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అదే కృష్ణుని చూసి మనం నేర్చుకోవలసింది. మన చేతిలో ఉన్న పని కపటం లేకుండా, దోషం లేకుండా, హృదయపూర్వకంగా నిండు మనస్సుతో అర్పించి, హృదయాన్ని అర్పించి పని చేయాలి. కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అది ఆ ఫలితం మన చేతిలో లేదు. మన చేతిలో లేని పని గురించి మనం ఆలోచించడం కంటే మన చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేయటం మంచిది. అదే కృష్ణుడు చేసినటువంటి పని. మనం నేర్చుకోమని చెప్పింది కూడా అదే. కొంతమంది పని చేస్తారు, విశుద్ధ చేస్తారు, చాలా విశుద్ధ చేస్తారు. ఏమిటో ఎప్పుడూ టెన్షన్గా ఉంటారు, చాలా విశుద్ధ ఉంటారు. కారణం ఏంటో తెలియదు. మనం చేసే పని ప్రేమగా చేయాలి. చిన్న పనులు సరే, భగవంతుడికి ఈ పని, వాళ్ళ పని ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని ముఖ్యం. కానీ పెద్ద పని, చిన్న పని అని ముఖ్యం కాదు. భగవంతుడి దృష్టిలో పెద్ద పని, చిన్న పని లేదు. మనం ప్రేమగా చేస్తే, శాంతిగా చేస్తే, ఏకాగ్రతతో చేస్తే, సమగ్రంగా, సరళంగా, ఆడంబరం కోసం కాకుండా నిరాడంబరంగా, గుర్తింపుడు కోసం కాకుండా నిరహంకారంగా ఆ పని చేస్తే, అది చిన్న పనైనా సరే, మనం దేవుని అనుగ్రహానికి, ఈశ్వరుని అనుగ్రహానికి, కృష్ణుడు యొక్క అనుగ్రహానికి, దేవదేవుడు ఆది దేవుడు అనేటువంటి కృష్ణుడు అనుగ్రహానికి పాత్రంగా ఉంటుంది. నారాయణుడే కృష్ణ రూపంలో వచ్చాడు స్వయంగా భగవంతుడు. మన అంతర్యామి హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి నిజమైన గురువు ఆయనే. మహాగురువు, సద్గురువు, విశ్వగురువు కృష్ణుడు. వందే జగద్గురువు అంటారు. కృష్ణుడు జగద్గురువు. ఏదో ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు, జగద్గురువు. జగత్తులో ఎవరికి ఏ సందేహం వచ్చినా నివారించగల శక్తి గలవాడు. గోవర్ధన పర్వతాన్ని చితికిన వేలు మీద వారం రోజులు నిలబెట్టి ఉంచాడు. ఎంత జ్ఞానవంతుడో అంత శక్తివంతుడు కూడా నారాయణుడు కృష్ణుడు. ఆ కృష్ణుడి నుంచి నరసింహరాజు గారికి చాలా ఇష్టం. కొంతమంది పని చేస్తారు, తెర మీద కనపడరు. సుమారు మీకు 1920వ సంవత్సరంలో మన ఇండియా రూపాయల్లో లెక్క పెట్టారంటే 500 కోట్ల రూపాయలు ఒక అమెరికా దేశస్థుడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఈ 500 కోట్ల రూపాయలు సమాజానికి ఉపయోగించమని ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి నా పేరు మీదకి ఎవరికి తెలియకూడదని చెప్పాడు. అంటే అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. 500 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, ఇప్పుడు 500 కోట్లంటే గొప్ప కాకపోవచ్చు, ఆ రోజుల్లో 500 మనం అంటే బస్తా 4 రూపాయల రోజుల్లో 500 కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ డబ్బుని ఈ రకంగా, ఈ డబ్బు మీద వచ్చే వడ్డీ ఈ రకంగా మీరు ఉపయోగించండి అని చెప్పి ఈ 500 కోట్లు ట్రస్ట్ పేరు మీద ఉంచండి, పలానా వారి 500 కోట్లు ఇచ్చారు కానీ నా పేరు కూడా ప్రస్తావన అక్కర్లేదని చెప్పాడు. అంటే అటువంటి మహాత్ములు వ్యక్తి భావన లేకుండా, వ్యక్తి భావన లేకుండా, గుర్తింపులు అక్కర్లేకుండా అలా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ కలియుగంలో కూడా ఉన్నారని చెప్పటానికి చెబుతున్నాను. రామకృష్ణ అంటే నీ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు హృదయపూర్వకంగా చేస్తే, ప్రేమగా చేస్తే కనీసం ఒక్క మనిషికి నువ్వు సహాయ సహకారం అందించినా సరిపోతుంది, 10 మందికి కాదు. రామకృష్ణుడు జీవితంలో మన శరీరం పడిపోయే ఉనికిలో మనం చేయగలిగిన కొన్ని మంచి పనులైనా చేయాలి. ఎందుకంటే ఆ మంచి పనులు, చిన్న మంచి పనులు చేస్తే మనకు 2 లాభాలు. ఒకటి, లోకానికి సృష్టిలో మనకు ఎంతో కొంత సహాయం చేసినట్టు దాని ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేని వాడు ఎంత ధ్యానం చేసినా, ఎంత జపం చేసినా, ఎన్ని పూజలు చేసినా వాడికి శాంతి లేదు, జ్ఞానం లేదు, కాంతి లేదు. మనం చేయగలిగిన సక్సెస్ అవ్వచ్చు, మన జీవితంలో సక్సెస్ కాకపోవచ్చు. ఈ భారతదేశంలో కులం లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి గౌతమ బుద్ధుడు చాలా ట్రై చేశాడు, చోరయ్యాడు. అది వేరే విషయం. ఆయన మతం ఈ రోజున అంతర్జాతీయంగా ఉన్న మతాల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద 2వ పెద్ద మతం బౌద్ధ మతం. భారతదేశంలో సమాజం కులంతో సంబంధం లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ట్రై చేశాడు, చోరయ్యాడు. చోరైతే వేరే వస్తున్నారు, కానీ ఇక్కడ సంకల్పంలో దోషం లేదు. అందుకే నేను లైట్ ఆఫ్ ఏషియా అంటారు. భారతదేశానికే కాదు, ఒక ఆసియాకే కాదు, ప్రపంచానికి జ్యోతిస్వరం. ఆయన ప్రయత్నం కులం లేని సమాజం, కులం లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేశారు భారతదేశంలో. అయితే ఆయన ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన చేసిన పని హృదయపూర్వకంగా చేశాడా లేదన్నది ముఖ్యం. అయితే మనం శరీరం మరణించేటప్పుడు ఎంతో కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు, పెద్ద పనులు మనం ఎలాగో చేయలేం, చిన్న చిన్న మంచి పనులు మనం ఎంతో కొంత చేయగలిగితే మనకి జీవిత సాఫల్యం వస్తుంది. ఇదంతా మరణానంతర జీవితంలో దేవుడు బ్యాంకులో మనకు సొమ్ము కింద మారుతుంది, ఇక్కడ చిత్తశుద్ధి కలుగుతుంది, ఇక్కడ నలుగురికి ప్రాక్టికల్ గా మనం ఉపయోగపడతా ఉంటాం, ప్రాక్టికల్ గా ఉపయోగపడతా ఉంటాం ఇక్కడ. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. 1-way ట్రాఫిక్ వాలిగాలలో సైకిల్ తొక్కితే అంటే ఎలా ఉంటుందో, చిత్తశుద్ధి గల వారిని జపం చేసినా ధ్యానం చేసినా సడన్ గా అందుకుంటుంది. వాడు ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, చైతన్య స్థాయి పెరుగుతుంది, ఉజ్వలంగా ప్రకాశిస్తాడు సాధకుడు. ఏ గమ్యానికి చేరుకోవడానికి వాడు సాధన చేస్తున్నాడు, ఆ గమ్యాన్ని శీఘ్రంగా చేరుకోగలడు ఎవడు? చిత్తశుద్ధి ఉన్నాడు. అందుకే వ్యామనన్నారు, చిత్తశుద్ధి లేని పూజ లేదా, చిత్తశుద్ధి లేని మాట లేదా, చిత్తశుద్ధి లేని చేత లేదా. నేను ఒక మాట మీకు చెప్తాంటే ఆ మాట తాలూకు అర్థం నాకు తెలియకపోతే, ఆ మాట తాలూకు ఫీలింగ్ నాలో లేకపోతే, ఆ మాట తాలూకు ప్రతిస్పందన నాలో లేకపోతే, ఆ మాట నా హృదయంలో ఉన్నటువంటి శాంతిలో తడిచి ముద్దై ఆ మాట నా నోటమిట రాకపోతే ఆ మాట మీ మీద ఎవరికి ప్రభావం చూపించదు. ఆ మాట వల్ల మీరు మీ జీవితంలో మార్పు రాదు. నేను యాంత్రికంగా కనుక మాట్లాడుతుంటే మీ జీవితంలో ఎవరికి మార్పు రాదు. మేము యాంత్రికంగా జీవిస్తారు, 100 సంవత్సరాలు జీవిస్తారు, ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి? మన తల్లి కడుపులో జాండి జాండి పిల్లలుగా బయటకు వచ్చాం. ఎవరు చూడకపోతే మనల్ని కుక్క, మనల్ని కుక్క ఎత్తుకుపోను. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు మేము ఎలా ఉన్నాము? కొంత జాండి జాండి పిల్లల కింద మనదేం, 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు 3 అడుగులు మనుషులు అయ్యాం. కానీ మనస్సు ఎక్కడ ఎదిగింది? హృదయం ఎక్కడ విశాలమైంది? మనస్సు ఎదగలేదు, హృదయం విశాలం కాలేదు. అంటే శరీరం ఎదిగినంత మాత్రం చేత మనస్సు ఎదగకపోతే వాళ్ళకి జ్ఞానం కలగదు. స్వామీజీ అనేవారు, తాడి చెట్లు పుట్టినాయి, తాడి చెట్లు పెరిగినాయి, తాడి చెట్లు చచ్చిపోతున్నాయి, కొబ్బరి చెట్లు పుట్టినాయి, కొబ్బరి చెట్లు పెరుగుతున్నాయి, కొబ్బరి చెట్లు కూడా చచ్చిపోతున్నాయి, లోపల నాలుగు చెట్లు. కొంతమంది మనుషులు కూడా ఏవి అలాగే తాడి చెట్లు పుట్టి తాడి చెట్లు పెరిగి తాడి చెట్లు అలాగే నాశనం అయిపోతున్నాయి. కొంతమంది మనుషులు కూడా అంతే, ఎందుకు జన్మించారో వాళ్ళకే తెలియకుండా చనిపోతామంటారు అన్నాడు స్వామీజీ ఒక చోట. మీ జీవితంలో ఏదైనా మధుర క్షణాలు ఉంటే ఇలా సేవనం చేయటమే మధుర క్షణాలు. నాలో తెలియదనం లేకపోతే మీకు తెలియదనం కలగదు. నా హృదయంలో కనుక తెలియదనం ఉంటే మీ హృదయాల్లో ఎంత కొంత తెలియదనం వస్తుంది. కానీ నా హృదయంలో విషం పెట్టుకుని నా హృదయంలో చేదు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ తెలియటి మనుషులుగా తయారు చేయాలంటే నాకు సాధ్యం కాదు, చేయలేను కూడా. ఎవరైనా ఆకలి చోట బాధపడతానంటే మనం అన్నం పెట్టచ్చు, ఎవరికైనా బట్టలు లేకపోతే మనం బట్టలేకపోవచ్చు, ఎవరికైనా అనారోగ్యం చోట బాధపడతానంటే వారికి మందులు ఇవ్వచ్చు మనం. కానీ వీటన్నిటికంటే కూడా ఆ జ్ఞానం సంపాదించాలి, విద్య సంపాదించాలి అని లోపల కోరిక కలగజేయటం యానీట్ల కంటే చాలా గొప్పది, అది ఉత్కృష్టమైనది. ఆత్మజ్ఞానం లేకపోతే మనకు మోక్షం లేదు. ఆ జ్ఞానం పట్ల తపన, ఆ జిజ్ఞాస, తుమో ఆ తెలుసుకోవాలనే కాంక్ష లోపల నుంచి మనకి లోపల ఆ మారు మనస్సు ఎవరైతే కలగజేశారో, ఆ డిజైర్ ని జ్ఞానం సంపాదించాలన్న కోరికని ఎవరైతే కలగజేశారో, ఈ చేసినటువంటి అన్నం ఇచ్చిన అన్నం పెట్టిన వాళ్ళకంటే, బట్ట ఇచ్చిన వాళ్ళకంటే, రోగం వస్తే మందులు ఇచ్చిన వాళ్ళకంటే, ఎవరైతే జ్ఞానం పట్ల మనకి పిపాస కలగజేశారో అందరికంటే ఉత్కృష్టుడు సమాజంలో వాళ్ళ టాపర్స్. వాళ్ళ ముఖం ఒక చూడటానికి కూడా పనికరం, పాదాలు చూసి సంతోషించాలి. మన హృదయంలో ఒక స్పందన లేకపోతే ఆ జ్ఞానం సంపాదించుకోవాలి అనే కాంక్ష కనుక మనం లేకపోతే మన మనస్సును తీర్చిదిద్దుకోవాలి, మన మనస్సును సరిచేసుకోవాలి అనే దాని తపన కనుక మనం లేకపోతే కేవలం మాంసపు ముగ్గలతో సమానం. మన శరీరం ఏముంది, మాంసం ఉంది. ఆ తపన హృదయంలో జ్ఞాన సంపాదన పెట్టిన కనుక తపన లేదనుకోండి, మనకి మాంసానికి తేడా లేదు. మన ఊరికి మాంసపు ముక్కలు, మాంసపు ముద్దలు. అది గ్రోత్ రావాలి. శరీరం ఎదగటం కలిసి అన్నం తింటున్నాం, శరీరం ఎదుగుతాం. కానీ శరీరానికి అన్నం ఎంత ముఖ్యం, మన మనస్సుకి ఈ ఆహారం అందించడం ఆధ్యాత్మికంగా కూడా మన మనస్సుకి ఆహారం అందించే కూడా మనకు గురువు. పూర్వజన్మలో ఉన్న మాట నిజం, రాబోయే జన్మలో ఉన్న మాట నిజం. ఎంతకాలం అయితే భోగాన్ని అనుభవించాలి అని భోగబుద్ధి ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి అని భోగ కాంక్ష మనలో ఎంతకాలం ఎందుకో అంతకాలం శరీరం తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. మనం మంచివాళ్ళం అనుకోకూడదు, చెడ్డవాళ్ళం అనుకోకూడదు. మంచివాళ్ళు అనుకుంటే గర్వం వస్తుంది, చెడ్డవాళ్ళు అనుకుంటే డిప్రెషన్ వస్తుంది. మంచివాళ్ళం కాదు మనం, చెడ్డవాళ్ళు మన ఆత్మ, మన చైతన్యం. చైతన్యంలో మంచి లేదు, చెడ్డ లేదు. మంచి చెడు మనస్సులో ఉంది. మనిషి మంచి చెడు అనేది జీవ లక్షణాలు. ధర్మాధర్మాలు కూడా మనస్సులో ఉన్నాయి. ఆత్మలో చైతన్యంలో మంచిని చెడని అక్కడ ఏమి లేదు, మనం ఆత్మలోనే ఉన్నాము. అంటే మనం మంచివాళ్ళం మంచివాళ్ళం అనుకున్నట్టే గర్వం వస్తుంది, చెడ్డవాళ్ళం చెడ్డవాళ్ళం అంటే డిప్రెషన్ వస్తుంది. మనం చెడ్డవాళ్ళం అని అనుకోవద్దు, మంచివాళ్ళు అని అనుకోవద్దు. అలాగనుకున్నా ఇలాగనుకున్నా మన ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోతుంది. ఆగిపోయిందంటే నాలుగు జన్మల ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోతుంది. ఎవడొకడు మనం ఏ గురువు చైతన్యం కలిగించకపోవచ్చు. మనం ఎవరిగా ఉన్నామో వారిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏదిగా ఉన్నామో అది అయ్యి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తారనుకోండి, ఉదాహరణకు అనుకోండి, గౌరవిస్తే మీరు పొంగిపోతారనుకోండి, ఎవరైనా అగౌరవపరుస్తారనుకున్నప్పుడు మీరు కుంగిపోతున్నారనుకోండి, మీరు ఆత్మగా జీవించటం లేదు. ఆత్మ అవి జీవించటం లేదు, మనసుగా జీవిస్తున్నారని అర్థం. కేవలం పొట్ట బట్ట తీరం బట్టలు కొడుతూ కొద్ది మందికి ఏమి తింటున్నామో ఏమి కట్టుకుంటున్నామో తప్పించే ఇంకా అసలు రెండో విషయం ఉండదు. ఇగో ఏడు మనం మాంసం పొలవు తిన్నాం, చేయాలైతే చేపల కూర తిన్నాం. కొంతమంది ఈ మాంసం ఈ మాంసం తినే అర్హత కూడా చాలా మందికి లేదు, చేపల కూర వండుకునే అర్హత వాళ్ళకి లేదు. మనం జడ్జేగా మాంసం తింటున్నాం, చేపలు తింటున్నాం అనుకునే మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం శరీరంగా జీవిస్తున్నారని అర్థం. శరీరంగా జీవిస్తే నీకు ఆత్మానుభవం కలగదు, మనస్సుగా జీవిస్తే ఆత్మానుభవం కలగదు. నేను తెలివైన వాడిని తెలివైన వాడని అనుకుని అలా జీవిస్తే నీకు ఆత్మానుభవం కాదు. ఆత్మ అయి చైతన్యం అయి ఈశ్వరుడై దేవుడై జీవిస్తే నీకు దేవుడు అనుభవంలోకి వస్తాడు. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే అవుతాం. చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మెరిసేదంతా బంగారం కాదు. సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, మన వివేకం విడిచిపెట్టకూడదు, మన తెలివి విడిచిపెట్టకూడదు, మన గమ్యాన్ని మర్చిపోకూడదు. సాధన విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. మనం మరణించిన తర్వాత మనకు కూడా వచ్చేవాడు, మన కష్టకాలు చూసేవాడు ఈశ్వరుడు మాత్రం. మన బంధువులు ఎవరో, మన స్నేహితులు ఎవరో మనకు కూడా రారు. ఒక ఈశ్వరుడే మనకు కూడా వచ్చేవాడు. ఆయన పట్ల మనం అనకో కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, గర్వం రాకూడదు, అవినయం రాకూడదు. వేళ భగవంతుడు మనకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే, ఒకళ్ళు రాయగల శక్తి ఇస్తే, మాట్లాడగల శక్తి ఇస్తే, ఒకళ్ళకి ధనం ఇస్తే, ఆ చదువు ఇస్తే, ఎంత మనం సొంతంగా భగవంతుడు అనే సమాజానికి ఎంతో కొంత వాటిని ఉపయోగించాలి. ఈ సమాజం అంటే సృష్టి అంతవరకు దేవుడికి, అంటే మనకు భగవంతుడు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో అవకాశాలు మళ్ళీ ఆయనకే మళ్ళీ సృష్టి రూపంలో దేవుడికి మనం సమర్పిస్తే అది పని ద్వారా ఆయన ఆరాధన. మన అందరికీ పిల్లలతో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ పని ద్వారా మనం ఆరాధించడం నేర్చుకోలేదు. దేవుణ్ణి మనం హృదయంలో ఉన్నది నోటితో చెప్పం, నోటితో చెప్పింది చేతితో చెయ్యం. హృదయానికి నోటికి చాలా దూరం, నోటికి చేతకి బాగా దూరం. అది ఈశ్వరు పట్ల ఈశ్వరుడు భక్తి కలిగి ఉండటం, ఆయన మాట వినటం, ఆయన చెప్పిన ప్రకారం జీవించటం, పిల్లలు ఆయన పాదాలను ఆశ్రయించటం, ఆయన మాటలు మరీ మరీ మన మనస్సులో తిప్పుకోవటం. ఇప్పుడు ఎంజాయ్ చేయటం, పాయసం నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఉంటాం, పాయసం మన నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఈశ్వరుడు చెప్పిన మాటలు ఎంజాయ్ చేయటం, ఆ మాటను మనసులో చెప్పుకుని ఎంజాయ్ చేయటం, జుర్రుకోవటం, ఆ మాటలను జుర్రుకోవటం, దాని అర్థాన్ని జుర్రుకోవటం, అది ఎంజాయ్ చేయగలుగుతాంటే ఏనాటికైనా ఈనాటికైనా ముందు నాటికైనా ఈశ్వరుడు మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నిర్వాణ స్థితిని పొందుతాం. మళ్ళీ ఈ భూమి మీదకి రావక్కర్లా. ప్రపంచం ఏమి లేదు, ఏదో ఉంది, ఏదో ఉందనుకుంటాం. ఏమి లేదు ప్రపంచం, ప్రపంచంలో మనం ట్రైనింగ్ అవడానికి వచ్చాం, అంతకంటే ఏమి లేదు. ఆ ట్రైనింగ్ మనం ప్రాపర్ గా ట్రైనింగ్ అయ్యి బయటకు వెళ్ళిపోతాం. ఒక కప్పు తీసుకొచ్చాననుకోండి మీ ఇంటికి, నేను మీ ఇంటికి కప్పులో కాఫీ పోయమని అడుగుతాననుకోండి మిమ్మల్ని, ఆ కప్పు ఖాళీగా ఉంటే మీరు కాఫీ పోస్తారు. ఆ కప్పు ఖాళీగా లేదనుకోండి ఎక్కడ పోస్తారు మీరు కాఫీ? నా హృదయం అనే పాత్ర ఖాళీగా ఉంటే నేను ఖాళీ చేసుకోగలిగితే సాధన చేసి అప్పుడే ఈశ్వరుడు తన అమృతాన్ని తన బంగారాన్ని ఈ పాత్రను నింపి ఆయన అంతట వాణ్ణి మనల్ని చేస్తాడు. సాధన చేసి సాధన చేసి సాధన చేసి నా హృదయం అనే పాత్ర నేను ఖాళీ చేసుకోగలిగితే అప్పుడు ఆయన అమృతానుభవిస్తాడు. ఆ పాత్ర నేను అమృతంతో నింపుతాడు. నింపటమే కాదు, ఆయన అంతట వాణ్ణి మనల్ని చేస్తాడు. వాడి దేవుడు. మన మనసు ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటాం అనుకోండి, ప్రాక్టికల్ గా చేయలేకపోతున్నాం అనుకో, ఎక్కడో మనసులో వెళుతుంది, ఎక్కడ కొరత ఉంది మనసులో, ఎక్కడ కొరత ఉంది మనసులో, వెళితే ఎక్కడ ఉంది, ఏదో ఎక్కడ డిజార్డర్ ఉంది మైండ్ లో. సాధన చేసి దాన్ని తీసుకో పక్కన పెట్టడం, అదే సాధన యొక్క లక్ష్యం. మీరు నామాన్ని చేయండి, ఆ నామాన్ని జపించడం వల్ల కూడా మీకు అవసరమైన తలంపులు, యూస్లెస్ థాట్స్, ఉపయోగం లేని తలంపులు మీకు రావటం ఆగిపోతుంది. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఇవన్నీ స్వప్నమే, ఏమి నిజం కాదు. ఇదంతా డ్రీమ్ స్టఫ్. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని చెడ్డవాళ్ళు అనుకుంటే మీరు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని మంచివాళ్ళు అనుకుంటే మీరు మంచివాళ్ళు అనుకోవద్దు. మీ నిధానంలో మీరు ఉండండి. మీరు ఏదైతే గమ్యం పెట్టుకున్నారో ఆ గమ్యాన్ని చేరుకోవటానికి మటుకి మీరు ప్రయాణం ఆపిచేయొద్దు. మీరు స్లోగానే వెళ్ళండి, ఇబ్బంది లేదు. రాంగ్ డైరెక్షన్ వెళ్ళకండి, రైట్ డైరెక్షన్ లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు పరిగెట్టుకుని వెళ్ళక్కర్లేదు, అడుగులో అడిగేసుకుని వెళ్ళండి, స్లోగానే వెళ్ళండి, తొందరలేదు. కానీ మీరు వెళ్ళేది బట్టి రైట్ డైరెక్షన్ లో వెళ్తే ఈనాటికైనా ముందు నాటికైనా మీరు గమ్యానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు భగవాన్ని, అన్ని సాధనలోకి ఉత్తమమైన సాధన ఏంటి, ఏ సాధన మంచిది అంటే భగవాన్ చెప్పి ఒక్కొక్క వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఈ సాధన చాలా మంచిది, ఈ మార్గం చాలా మంచిది అని చెప్పడానికి అవకాశం వీడలేదు కూడా. ఆ మనిషి యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, ఆ మనిషి యొక్క పూర్వజన్మ స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి భక్తి మార్గం అంటే బాగా ఇష్టం, కొంతమందికి జ్ఞాన మార్గం అంటే బాగా ఇష్టం, కొంతమందికి కర్మ మార్గం అంటే బాగా ఇష్టం, కొంతమందికి పని చేస్తారు పని అంటే చాలా ఇష్టం, కొంతమందికి పని అంటే బాగా ఇష్టం. కొంతమంది అంతా ఉంటారు, ఎంత వయసు వచ్చిందంటే ఇంకా ఎంత చేస్తారు ఈ పని అంటే, మేము మట్టిలో కలిసిపోయే వరకు మేము పని మానం, మాకు పని ఇష్టం అని చెప్తారు. ఈ మధ్యన ఒక నెల రోజుల కింద ఒక అమెరికన్ ఉన్నాడు, ఒక అమెరికన్ కోటేశ్వరుడు. మనం 3 రూపాయలు సంపాదించుకుంటే 3 రూపాయల సంపాదనలో 1 రూపాయి సమాజానికి కనుక ఉపయోగిస్తే ప్రపంచం అంతా కూడా స్వర్గం అయిపోతుంది. ప్రపంచంలో అన్న వస్త్రాలు లేకుండా బాధపడే వాళ్ళు లేకుండా 50 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అంతా కూడా అలా తీర్చిదిద్దవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఏమిటి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అన్నిటికంటే ఈ సాధన చాలా గొప్పదని ఎక్కడ లేదు. అది మనిషి స్వభావం మీద ఆధారపడి ఉంటాం. ఎవరైనా తొందరతనంగా మాట్లాడుతున్నారనుకోండి, మనం పెద్ద ఆశ్చర్యపడక్కలే, వాడు స్వభావం అటువంటిది అనుకుంటాం, వదిలేదు అక్కడ ఆ సమస్య. వాళ్ళు నీ భుజాన్ని వేసుకు తిరగని భుజాన్ని వేసి తిరిగితే వాళ్ళ స్వభావం నీకు 6 నెలలు వచ్చేస్తుంది. వాళ్ళు నష్టమాడు ఏంటి, వీళ్ళు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నారంటే ప్రతిదానికి విసుగుదల పొందుతున్నారని వాళ్ళు మీ భుజాల మీద మోసుకోకండి. వాళ్ళ స్వభావం అంతే, వాళ్ళ ప్రకృతి అంతే, వాళ్ళ సంస్కారం అంతే. అక్కడి నుంచి వాళ్ళు మీ తలకాయల మీద వాళ్ళు మొదటి మానేయడం అంతే. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వచ్చేస్తారు. జీవితంలో కొంత నటించడం కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి విసుగుదల ఉంటుంది అనుకోండి, ఏంటి వాళ్ళ అస్తమాన విసుగుదల, ఆడి విసుగుదల, మీరు ధ్యానం చేయటండి, దేవుని ధ్యానం చేయాలని. అందుకే వాళ్ళ స్వభావం అంతే, వాళ్ళ పద్ధతి అంతే అని అక్కడ తోటి వాళ్ళు వదిలేయాలి. మీ తల మీ నెత్తి మీద మీ ఉదాహరణ మీ బుధాన్ని వేసుకుని వాళ్ళని మొయ్యకూడదు. ఇంకా అక్కడ తోటి వదిలి డ్రాప్ చేసేయటం. ఏమో వాళ్ళు కూడా మనకెందుకు ఈ ఆడ భూమి మీద ఎందుకు పంపాడు ఈశ్వరుడికి తెలుసు మనకెందుకు. వాడు ఈ భూమి మీద ఉన్నాడు అని ఈశ్వరుడికి తెలుసు, నీకెందుకు గోళ? ఒకటి ప్రేమ, రెండు శాంతి. ఈ రెండు మనం విడిచిపెట్టకూడదు, మాధుర్యాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమందికి జన్మాంతరంలో వాళ్ళు ఏ మార్గంలో అయితే వాళ్ళు సాధన చేశారు ఈ జన్మలో ఆ మార్గం వైపు వాళ్ళు ఆకర్షించబడతారు. ఈ మధ్య ట్రైన్ లో ప్రయాణం చేస్తాడు సాధకుడు ఒక మాట అన్నాడు నా దగ్గర, నాకు మనసులో చాలా ఆకర్షణ ఉన్నాయనుకోండి, ముందు లోకంలో ఉన్న ఆకర్షణ నుంచి ముందు నన్ను బయటకు పండగండి, తర్వాత మనసులో ఉన్న ఆకర్షణ నుంచి తర్వాత బయటపడవచ్చు అన్నాడు. ముందు శరీరంలో ఉన్న రోగాలు నన్ను తగ్గించుకునే ఉండే, తర్వాత మనసులో ఉన్న రోగాల నుంచి బయటపడవచ్చు అన్నాడు. లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి, అందులో నుంచి బయటకు రానివ్వడం ముందు తర్వాత మనసులో రోగాల నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి నేను రెండు సాధనలు చేయలేను. నాకు మాంసం అంటే బాగా ఇష్టం అనుకోండి, భవిష్యత్తు ముందు మాంసం అంటే మనసులో ప్రేమ లేకపోయినా బయట బాహ్యంగా మానేనే ఉన్న ముందు మనసులో ఇష్టం. ఒక బాహ్యంగా నేను మానేసినా మనసులో ఇష్టం ఉంటుంది. ఆ మనసులో ఇష్టం ఇంకో 4 సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ పోదు. అది ముందు బాహ్యంగా మానేయటువంటి అలవాటు అవనివ్వండి. ఈ అట్రాక్షన్ తగ్గిన తర్వాత ఆ మనసులోని వాసన తర్వాత నెమ్మదిగా తొలగించుకోవచ్చు. 4 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. అది ముందు ఇది జరగడం తర్వాత చూద్దాం అన్నాడు ఒక సాధకుడు. అది ఇప్పుడు మన సినిమాలు రోజు అలవాటు అనుకోండి, చూడటం మానేస్తానుకోండి, శారీరకంగా మానేసిన మనసులో మరి సినిమా అని వస్తూ ఉంటుంది. ముందు శారీరకంగా మానేయడం ఉండే, తర్వాత మనసులో వాసన తర్వాత చూద్దాం. మనసులో ఉన్న ఆకర్షణ పోవటానికి చాలా టైం పడుతుంది, అది నెమ్మదిగా తొలగించేద్దాం, 1 గంటలో తొలగించుకునేది కాదన్నాడు. అన్ని నిజంగా ఆయన సాధన చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు కాబట్టి ఈ కష్టకరాన్ని చెప్తున్నాడు. ఇతరులు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. మీరందరూ మీకు శాంతి లేనప్పుడు, మీకు ఆనందం లేనప్పుడు, మీకు నిదానం లేనప్పుడు మీరు ఎవరి భక్తులు అయితే ఏంటి కలిసి వచ్చేది? మీకు శాంతి లేదు, మీకు ఆనందం లేదు, మీకు రమణ భక్తులు అయితే ఎవరికి కావాలి, రామకృష్ణుడు భక్తులు అయితే ఎవరికి కావాలి, కృష్ణుడు భక్తులు అయితే ఎవరికి కావాలి, మీరు శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి భక్తులైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, మీరు శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంటే పూర్వజన్మ అది ఒక్కొక్క వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అదే మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నారనుకో, భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కూడా వాళ్ళు మీరు పాడు చేయకూడదు. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఎవరి మార్గంలో వాళ్ళని ఎదరికి వెళ్ళనివ్వండి. ఇప్పుడు బండెంకటరాజు గారు ఏదో తింటున్నారని మనం తింటే శ్మశానానికి వెళతాం. ఆయనకి జిన్ను అది ముక్కల ముక్కల కింద కోసి అక్కడ పెట్టక్కర్లేదు, మామూలుగా తెప్పాడు అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అందంగా ఏదో ప్లేట్లో పెట్టి ముక్కల ముక్కల కింద పెట్టక్కర్లేదు, తెప్పాడా తీసేసుకుంటారు. ఆ తెప్పాలో మనం తీసుకుంటే శ్మశానానికి వెళ్ళాలి మనం. ఆయనకి అది సహజం. అది నాకు ఇది అరగదనే సమస్య నాకు అసలు లేదు అని అన్నారు. ఒక అత్తిపళ్ళు గెలక్కడ పెట్టారనుకోండి, మొత్తం అత్తిగల అంటే తినేయగలను, అరగదేమన్నా సమస్య లేదు. కానీ ఎందుకు మానేస్తానంటే నా పొట్టన నా కాళ్ళు మొదలయ్యడం అనే ఉద్దేశం మీద మానేస్తున్నాను అన్నారు. అంటే ఆయన పద్ధతి ఆయింది, ఆయన తింటున్నారని మనం తింటే శ్మశానానికి వెళ్ళాలి. ఇతరులు మనం అనుకరించకూడదు, ఎవరి పద్ధతి వారిదే. అయితే కొంతమంది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారు, కొంతమంది భక్తి మార్గంలో ప్రయాణం చేస్తారు, కొంతమంది కర్మ మార్గంలో ప్రయాణం చేస్తారు, కొంతమందికి అపురూపమైన భక్తి ఉంటుంది, వాళ్ళ భక్తి చెలించదు. సర్వకాల సర్వావస్థలో వాళ్ళకి ఈశ్వరుడు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం ఈ మట్టికి సంబంధించిన వాళ్ళని కాదు, ఈ పంచభూతాలకు సంబంధించిన వాళ్ళని కాదు, ఆయన తాలూకే ఆయన వాళ్ళనే మనం, భగవంతుడికి సంబంధించిన వాళ్ళని. ఆయన్ని పొందే వరకు మనకు శాంతి లేదని భగవంతుడి మీద భగవంతుని స్మరించుకుంటూ, భగవంతుడు చెప్పిన మంచి పనులు చేస్తూ, గుర్తింపులు లేకుండా భగవద్ అనుగ్రహం కోసం పనిచేస్తూ, ఆయన అనుగ్రహం సహాయంతో ఆయన్ని పొందుతారు కొంతమంది భక్తులు. కొంతమంది అందరిలోనే నారాయణ స్వరూపం చూస్తూ, అందరిలోనే వస్తువును చూస్తూ కష్టపడి పనిచేస్తారు. కొంతమందికి విశిక్షణ ఉంటుంది, ఆ విశిక్షణ జ్ఞానంతో, ఆ తెలివితో, ఆ జ్ఞానంతో, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు మనం ఇది కాదు మనం ఇది కాదు మనం ఇది కాదు ఈ మనసు కాదు ఈ శరీరం కాదని గెంటుకుంటూ, వాళ్ళు కానిదాన్ని గెంటుకుంటూ వాళ్ళు కానిదాన్ని గెంటుకుంటూ ఏదైతే వాళ్ళు అవునో అందులో ఐక్యం ఉండడానికి ప్రయత్నం చేస్తారు, అది జ్ఞాన మార్గం. కొంతమంది ధ్యాన మార్గం ఏదో ఒక వస్తువు నిరంతరం స్మరిస్తూ ఉంటారు, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ రూపాన్ని ఏదో ఒక వస్తువు నిరంతరం స్మరించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. కొంతమందికి ధ్యానం అంటే బాగా ఇష్టం, గంటల తరబడి ధ్యానం చేస్తారు. మొత్తం మీద నువ్వు ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా మనో నాశనం లేకుండా నీకు మోక్షం లేదు, శాంతి లేదు, ఆత్మజ్ఞానం లేదు, మనో నాశనం అవ్వాలి. రాబోయే జన్మలకి కారణం ఏంటంటే వాసం నీ కోరికలన్నీ మనసులో ఉన్నాయి. ఆ డస్ట్ అంతా మనసులో ఉంది, దుమ్మంతా మనసులో ఉంది, పనికిరానిదంతా మనసులో ఉంది, బేద బుద్ధి వేరు బుద్ధి కలగజేసేది మనస్సు. ఆ మనస్సు నాశనం అవ్వకుండా ఎవరికి జ్ఞానం కలగదు. మన మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాం. మనసు చుట్టూరు తిరుగుతుంటే మనసులోంచి ఎలా బయటకు వస్తాం? మనస్సు మనం కానిదని మనకు అర్థమైనప్పుడు దాన్ని వదిలేయచ్చు, అది జ్ఞాన మార్గం. కొంతమంది అత్తగారులు ముసలోళ్ళు అయిన తర్వాత ఈ కోడలు మనకు జాగ్రత్తగా చూడండి, అత్తగారు ముసలోళ్ళు ఇప్పుడు పూర్వం 40 ఏళ్ల కిందట మా అత్తనాన్ని ఏదో అందంటారు, ఏం చెప్తా ఉండవాడిని. 40 సంవత్సరాల పూర్వం ఎప్పుడే చిట్టింది, ఆ ఒక్క చిట్టు జ్ఞాపకం ఉంచినప్పుడు ఆవిడ ఎందుకు చూడాలంటే దానికి ఎవడో చెప్తాడు. దానికి ఆ ఎందుకు ఆ చిట్టు బుర్రలో మొయటం ఎందుకు అసలు 40 సంవత్సరాల నుంచి దేవుని మొయటం మానేసి ఎవడో ఎవడో మాటలు ఆ మాట ఎందుకు మొయటం ఇవ్వడు. ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇదంతా అజ్ఞానం. మనం పనికొచ్చి మాటలు మొయ్యాలి, కానీ పనికిరాని మాటలు బుర్రలో మొయ్యకూడదు అసలు. అంటే ఈ రెండాటి నుంచి బయటపడవు. ఒకటి దేహము, రెండు మనస్సు. ఆ రెండాటిని మన అనవసర విషయాలకు ఉపయోగించకుండా ఆ జ్ఞాన సముపాధ్యానికి దేహాన్ని మనస్సుని మాక్సిమం ఉపయోగించుకుని భగవంతుడు మన ఐక్యం అవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ చిల్లర విషయాలకి, ఈ చిల్లర ఉద్రేకాలకి మన శరీరాన్ని మనస్సుని ఈ రెండాటికి ఉపయోగిస్తే స్వర్గానికి వెళ్ళటానికి మొదలు నరకానికి వెళ్తాం, చీకటి లోకాల్లోకి వెళ్ళదు. అలానే పాడు చేసుకోకూడదు. మన శరీరానికి మరణం దగ్గరకు వస్తుంది, టైం వేస్ట్ చేసుకోకూడదు. భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు. మనం 30 సంవత్సరంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుండే. కాలం ఎక్కడికి వస్తుంది? కాలం రాదు. కాలం అలా ప్రవహిస్తూనే ఉంటుంది. వారి మారితే బాగుండు, చించిన వాళ్ళలో పరిస్థితులు మారితే బాగుండు, మా మేనత్ మారితే బాగుండు, మా అత్తగారు మారితే బాగుండు, మా అల్లుడు మారితే బాగుండు, మా ఆయన మారిపోతే బాగుండు. ఇదంతా శుద్ధ దండి ఇలా అనుకోవటం. మనం మారితే సుఖం. ఇప్పుడు వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలంటే వాళ్ళు మారతారు శుద్ధలో. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఆ గొడవ మనకు అనవసరం. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలని మనం అనుకోవటం. మనం మారితే వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతాం. మనం మన సాధన ఏదో మనం సరిగిపోతా ఉంది, ఏదో మనం హాయిగా సరిగ్గా సరిగ్గా మనం మారుతాం. వాళ్ళు మారే బదులు మనమే మార్చుకుని మనమే మారిపోతూ మన రోజులు గడిపేసుకుంటాం అనుకోండి. శరీరానికి మరణం వచ్చేటప్పుడు ఇక్కడ వ్యవహారాలు పూర్తి అయిపోతాయి, మనం శాంతిగా బయటకు పోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి శాంతిగా బయటకు పోతాం. ఈ రోజుల్లో నారాయణుడు ఉన్నాడు, నీ హృదయంలో వెలుగు ఉంది, నీ హృదయంలో సుఖం ఉంది, నీ హృదయంలో నారాయణుడు తాలూకు సుఖం, నీ హృదయంలో నారాయణుడు శాంతి తాలూకు అనుభవంలోకి తెచ్చుకోకుండా నీ ముక్కులోని గాలి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ భూమి మీదకి రావలసిందే, నువ్వు దుఃఖం అనుభవించవలసిందే. అదే పునరుజ్ఞానం. భగవంతుడు చెప్పాడు గీతలో, భగవంతుడు చెప్పాడు నీ అందరి హృదయాల్లో నేను ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, నీ అందరి హృదయాల్లో ఉన్నాను. కానీ ఏ హృదయంలో అయితే ఉన్నానో ఆ హృదయం మటుకు నీ శరీరంలో ఒక భాగం కాదు. మీ శరీరం ఒక భాగం అయితే మీ శరీరం శ్మశానంలో కాలినప్పుడు నీ హృదయంలో నీ నా స్థానం కూడా కాలిపోతుంది. నీ అందరి హృదయంలో ఉన్నాను, కానీ ఆ హృదయం మటుకు ఈ శరీరంలో ఒక భాగం కాదు. ఏదో నీ హృదయంలో ఆనందాన్ని ఆనందించి శరీరాన్ని విడిచిపెట్టు. మళ్ళీ ఇక్కడికి ఎర్త మీదకి, ఈ ప్లానెట్ మీదకి నువ్వు రావక్కర్లేదు, శవాన్ని మొయ్యక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువు నీకు ఎప్పుడైతే అనుభవంలోకి రాదో ఏదో రకమైన దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో రకమైన విషాద రేఖ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అంటే శరీరం మరణించేటప్పుడు ఇక్కడున్న వస్తువు నీకు ఎప్పుడైతే అనుభవంలోకి రాదు, ఏదో రకమైన దుఃఖం నేను వెంటాడుతూ ఉంటుంది, మళ్ళీ ఆ దుఃఖమే మళ్ళీ భూమి మీదకి నేను తీసుకొస్తుంది. నోరు మూసుకుంటే కాదు, ఆ మనసుకి మౌనం వస్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడున్న ఆనందం. ఆనందం పొంగినప్పుడు, ఆ శాంతి పొంగినప్పుడు వచ్చి మన సహస్రారాన్ని ముంచేస్తుంది. నదికి వరద వచ్చినప్పుడు ఎంత వేగంగా వస్తుంది, ఇక్కడ ఆనందం వచ్చి సహస్రారాన్ని ముంచేస్తుంది. హృదయంలో నేను ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అందరూ ఆ ఉన్నదేదో అనుభవంలోకి రావాలి. నీ ముక్కలో ఉన్న గాలి బయటికి వెళ్ళకముందే అప్పుడు అయ్యి అది చివరి జన్మ, అది నీ కడసారి జన్మ, అది చెట్టారు కొమ్మ. అర్జున నీకు నాకు అదే తేడా. గత జన్మలు నీకు వెళ్ళిపోయి నాకు వెళ్ళిపోయినాయి, కానీ ఒకటి ఆ జన్మలో నాకు తెలుసు నీకు తెలియదు, తెలియటం తెలియపోవటం ఒకటే డిఫరెన్స్. అంతకంటే తేడా ఉండదు. అర్జున పూర్వజన్మలో మన శరీరాలు ఇప్పుడు మర్చిపోయాం మనం. ఆ జన్మ తాలూకు ఆ పనులే, ఆ యాక్షన్స్ అన్నీ మన హృదయంలో సంస్కారాల కింద ఉంటాయి. అంటే పూర్వజన్మ సంస్కారం, ఆ పూర్వజన్మ వాసనని నీ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి వాడికి అనేక జన్మలు ఉంటాయి, అనేక పూర్వజన్మల నుంచి అనేక వాసన, అనేక తలంపులతో అనేక సంస్కారాలతో జీవి జన్మిస్తాడు. అంటే జన్మాంతరం వాడి సంస్కారాన్ని బట్టి వాడి మార్గంలో వాడిని చగరాజు సంగీతం పాడి తరించాడు. అది చక్రవర్తి చెప్తాడు. ఆ జన్మ దుర్నిశ్వర రహితునకు ఓ రామ ఓ శ్రీరామ జపమేళ తపమేళ అలా పుట్టుకి చోటే దుర్నిశ్వరులు ఎలా ఉంటాయో, దురలవాట్లు ఎలా ఉంటాయో, దురాలోచనలు ఎలా ఉంటాయో తెలియని వాడికి జపంతో తపంతో పని ఏముంది అంటాడు చక్రరాజు. ఓ రామ ఓ శ్రీరామ నిధి సుఖమా నీ సన్నిధి సుఖమా అంటాడు చక్రరాజు. ఆ సుఖం అనేది లోకంలో ఏ వస్తువులోనే ఏ పదార్థంలోనూ లేదు. సుఖం అనేది చైతన్యంలోనుంది, సుఖం అనేది ఆత్మలోనుంది. ఆ సుఖం అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. దీంతో సమానమైన సుఖం కానీ దీనికి మించిన సుఖం లేదని మీకు ఆత్మసుఖం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తున్నది అనుభవిక వైద్యం. అంటే అందరికీ ఈ మార్గమే నష్టం ఏమీ లేదు, అందరికీ ఒకే మార్గం ఎప్పుడు లోకంలో నష్టదు. అలా నష్టవలసిన పని లేదు. అక్కడ తగ్గించుకు రాముడు కూడా విష్ణువు యొక్క అవతారమే, కృష్ణుడు కూడా మహావిష్ణువు యొక్క అవతారమే. కొంతమంది కృష్ణుడి కంటే రాముడిని ఎక్కువ లైక్ చేస్తారు. ఏదో రేవు ఉండాలి కదా చెరువులో దిగటానికి. అలా మీ హృదయంలో ఉంటుంది జ్ఞాన గంగలో దిగటానికి, ఆ శాంతి గంగలో దిగటానికి ఏదో రేవు ఉండాలి. రాముడు ఒక రేవు, కృష్ణుడు ఒక రేవు. మీకు ఏ రేవు ఇష్టం అయితే ఆ రేవులోంచి లోపలికి వెళ్ళండి. బయట ఏమన్నాను అంద లోపల ఉన్న సౌందర్యం అంతనే అందాలు ఎన్ని అందాలు లోపల సౌందర్యం అందాలు అన్ని లోపల ఉంది. మనం చూసే కళ్ళు ఉంటే బయట బయట సౌందర్యం ఉంది, లోపల ఉంది సౌందర్యం. అందం అంత లోపల ఉంది, బయట జ్ఞానం లోపల ఉంది, సౌందర్యం లోపల ఉంది, ఆనందం లోపల ఉంది. బయట ఏది లేదు, ఉండమే ఉన్నట్టు అనిపిస్తాం అని చెప్పి మనం వెతుకుతున్నాం. మనం ఎక్కడైతే శాంతి లేదు అక్కడ వెతుకుతున్నాం, ఉన్న చోట వెతకటం మానేశాం. ఇలా వందలాది జన్మలు వేలాది జన్మలు పాడు చేసుకుని ఇప్పటికి చూచి నడవచ్చు. వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది. ఈశ్వరుడు హృదయంగా ఉన్నాడు, అక్కడ వెతకండి అని దొరుకుతాడు, తట్టండి తెరవబడుతుంది. భగవంతుడు పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే ఇదేం నువ్వు చెప్పేది నేను నేను అంటున్నావు చూసావు. ఆడెవడో విచారణ చేసుకోవచ్చు, వాడెవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ నేను అనేది ఒక తలంపు, నేను నేను అంటున్నావు అదొక తలంపు. ఆ తలంపుని ముస్టాప్ కాదు చేయవలసింది, ఆ తలంపు నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ తలంపుని మనం అరగటం కాదు, ఆ తలంపు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. ఆ నేనే తలంపులోంచి విడుదల పొందిన మరుక్షణం అభయస్థితిని పొందుతావు, మోక్షస్థితిని పొందుతావు, బైరహితుడవుతావు, విషాదరహితుడవుతావు, శోకరహితుడవుతావు. నీ ముఖంలో ఎక్కడ విషాద రేఖలు కనపడవు. నీకు ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. ఇక బలవంతం పెట్టడం లేదు. అసలు టీచర్లు తెలియదని ఉంటే ఏ మార్గమైనా ఒకటి. ఆ లెక్కలు చెప్పేవాడికి లెక్కల మీద ఇంట్రెస్ట్ ఉండి, లెక్కల మీద ప్రీతిగా ఉండే చెప్తా ఉంటే స్టూడెంట్కి 40 మార్కులు వచ్చిన వాడు కూడా 100 మార్కులు వచ్చేస్తాయి. ఆ టీచర్ యొక్క హృదయం మంచిదైతే, ఆ టీచర్ యొక్క హృదయంలో తీపి ధనం ఉంటే ఆ తీయ ధన స్టూడెంట్ కూడా పట్టుకుంటాడు, అందుకుంటాడు. అంటే మాస్టర్లు కానీ టీచర్స్ కనుక సమర్థులైతే గోడలకు కూడా చదువులు వస్తాయి. అయితే అటువంటి టీచర్స్ దొరకడం చాలా కష్టం. వ్యాపార మనస్తత్వంతో చదువు చెప్తే విద్యార్థులకి చదువు రాదు. అంటే నువ్వు ధ్యానం చేయవచ్చు, నేను దేహమును కాదు, నేను మనస్సును కాదు, నేను ఆత్మని ఆత్మభావన పెంచుకుని ఆత్మను ధ్యానం చేయొచ్చు. లేకపోతే ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేను తలంపు నుంచి విడుదల పొందవచ్చు, నీ ఇష్టదేవతను గౌరవించవచ్చు, నీ ఇష్టదేవతను పూజించి, నీ ఇష్టదేవతను స్మరించి, నీ ఇష్టదేవతను ధ్యానం చేసి నీ ఇష్టదేవతలు ఐక్యం అవ్వచ్చు. అది ఒక మార్గం. ఆత్మ ఆత్మ మీద నీ మనస్సు నిలబెట్టలేకపోతే, లేకపోతే ఈ నేనెవడని విచారణ చేయలేకపోతే నీకు ఇష్టమైన మంత్రాన్ని కూడా తీసుకో, ఆ మంత్రాన్ని జపించు. ఆ మంత్రాన్ని జపించగా 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 జపిని నశిస్తాడు. కొంతమంది కొన్ని కోట్లు చేస్తారని జపం, అలాగే జపం చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. చేకరాజు వాళ్ళు జపం చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఏ నామం అయితే చేస్తారో నామం మీద మీకు గౌరవం ఉండాలి. అది ది గ్రేట్ ఆచార్య చదువు రాని వాళ్ళందరూ, శంకరాచార్యులు వారు చదువు చదువు పట్ల శ్రద్ధ లేని వాళ్ళు, చదువు శ్రద్ధగా శ్రద్ధ లేని వాళ్ళు, చదువు చదువు పట్ల మీకు ఆసక్తి లేని వాడు ఆది శంకరాచార్యులు వారు పటం పెట్టుకోండు. ఆయన విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఆచరించండి, మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. మీరు బాగా అర్థం చేస్తుంది 90%, మీరు అర్థం చేసుకునేది 90% ఉంది, మీరు సాధన చేసి 10% అంటాడు ఆచార్య. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మీకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఆచరించారో అది అనుభవంలోకి వచ్చేస్తుంది. 90% అండర్స్టాండింగ్ అంటాడు ఆచార్య స్వామి. ఆ చాంద్రోగ్య ఉపనిషత్తు, చాంద్రోగ్య ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు తింటానికి బాగా ఇష్టం. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. ఆ శ్రద్ధ అనే 2 అక్షరాలను పట్టుకుని సారవేసి విడిచిపెట్టాడు. శ్రద్ధ ఎన్ని అక్షరాలు, రెండు అక్షరాలు. ఆ శ్రద్ధంతో మీకు జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదైనా మీరు సాధించాలంటే జీవితంలో ఆ రెండు అక్షరాలు శ్రద్ధ అనేది, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, శ్రద్ధ వల్ల ఏదైనా మీరు సాధించగలరు. ఆ శ్రద్ధ మీరు రెండు అక్షరాలు బట్టి, రెండు అక్షరాలు తీసుకుని గంటలు కనబట్టి ఇచ్చేశాడు. ఆ శ్రద్ధని హృదయంలో కలగజేస్తాడు. ఆ శ్రద్ధ చూడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు బోధించడమే కాదు, మీకు చెప్పటమే కాదు, ఆ శ్రద్ధ మీకు వచ్చేట్టు అనుగ్రహించాడు. వాడు టీచరు, వాడు ఉపాధ్యాయుడు. ఆయన చెప్పటమే కాదు, అనుగ్రహించేవాడు కూడా. అశ్రద్ధ పనికి రాదు అనేవాడు ఆచార్యుడు. నువ్వు చదువుకున్నా శ్రద్ధగా చేయి. ఇతనికి ఎవరైనా కాఫీ ఇస్తున్నావనుకో, అది కూడా అశ్రద్ధ పనికి రాదు, శ్రద్ధగా చేయి. శ్రద్ధగా అది ఇచ్చి కాఫీ కూడా శ్రద్ధగా ఇయ్యి. అశ్రద్ధ పనికి రాదు. నీ ముఖంలో ఎన్నడూ అవినయం కనిపించకూడదు. నీ కళ్ళలో కానీ నీ ముఖంలో కానీ అవినయం కనపడకూడదు, గర్వం కనపడకూడదు. ఆ ప్యూరిటీ సంపాదించండి. విష్ణు నారాయణ స్మరణ చేయండి, నారాయణ ధ్యానం చేయండి. మీరందరూ పవిత్రులవ్వండి, మీరంతా ఏకాగ్రత సంపాదించండి. ఆ లోపల అంటే బ్రహ్మం ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రం సంపాదించండి. ఆ వస్తువుని పొందండి, తరించండి. ఈ కర్మ చక్రంలోంచి, జన్మ ప్రవాహంలోంచి, అశాంతి నుంచి విడుదల పొందండి. ఎలక కన్నాలలోంచి బయటకు రండి. ఎలకలు చూడలేదు, కన్నాలు చేసుకుని ఆ కన్నంలో ఉంటా ఉంటుంది. మళ్ళీ ఏదో ఎక్కడో బయటకు మేతకు వచ్చి మళ్ళీ ఆ కన్నంలో గెలిపి ఆ కన్నంలోనే మళ్ళీ బయటకు వస్తుంది. మనం కూడా అలా కన్నాలలో ఉండి బతుకుతున్నాం. ఏదో దొడ్డు వేసుకున్నా దొడ్లో బతుకుతున్నాం. ఆ కన్నాళ్ళలోంచి, ఆ హోర్సులోంచి బయటకు రండి అంటాడు ఆచార్యులు వారు. అంచేత ఏదో పద్ధతుల జపం చేయండి, ధ్యానం చేయండి. ఒకే తలంపు మీద మీరు మీ మనసు నిలబెట్టి ఉంచండి. ఇతర తలంపులు రావు, ఇతర తలంపులు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఇతర తలంపులు ఆగిపోయినాయో ఆ ఇతర తలంపులు తాలూకు సంస్కారానికి ఆ వాసనకి బలం తగ్గిపోతుంది. మీరు పొందవలసిన వస్తువును శీఘ్రంగా పొందుతారు. అయితే మీరు చేసే సాధనలో మీరు శ్రద్ధగా చేయండి, అశ్రద్ధ పనికిరాదు. అంకిత భావంతో చేయండి, నిస్వార్పణ బుద్ధితోడు చేయండి, మనసుకు పవిత్రత పట్టించండి. ఆచార్య వారి గురించి చెప్తే ఇది పిక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య ఉరిక రూపం ధరించి వచ్చింది. ఇది పిక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది పిక్చర్ ఆఫ్ ప్యూరిటీ. అంటే మీరు జపం చేస్తే ఆ జపం చేయండి, ఆ జపం చేయగా 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 జపం చేసి జపి నశిస్తాడు. జపం చేసి జపి పైకి నశించాడు అప్పుడు మీ మనస్సు దాని పుట్టుక చోట్లు అణిచివేయబడుతుంది, అక్కడ నశింపజేయబడుతుంది. మనసు నశిస్తే మనం పోతామని అనుకుంటున్నాం, మనం పోము. మనం ఎవరిగా ఉన్నాము వాడిగా ఉంటాం, మనం మిగులుతాం, అంతటా ఉంటాం. మనకు అఖండ స్థితి కలుగుతుంది, అద్వైత అనుభవం కలుగుతుంది, అమృత అనుభవం కలుగుతుంది మనస్సు నశిస్తే. మీరు దేహం అనుకుంటున్నారు కాబట్టి ఆత్మను తెలుసుకోమంటున్నాం. మీరు ఆత్మ, దేహం అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మనస్సు అనుకున్నప్పుడు మీరు ఆత్మే, ఆత్మ అనుకున్నప్పుడు మీరు ఆత్మే. కానీ దేహం 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 అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఆత్మని అనుకోమని అంటున్నాం. మీరు ఆత్మే అని మీరు ఏదిగా ఉన్నారో అదిగా ఉంటే మీరు ఆత్మ ధ్యానం చేయండి అని చెప్పవలసిన పని లేదు. మీరు దేహం అనుకుంటున్నారు కాబట్టి ఆత్మ భావన చేయమంటున్నాం. మీరు మనస్సు అనుకుంటున్నారు కాబట్టి ఆత్మ భావన చేయమంటున్నాం. కానీ మీరు దేహాన్ని అనుకోరు, మనస్సుని అనుకోరు అనుకోండి, ఇంకా ఆత్మభావన మీకు అవసరం లేదు. అదే మీరు అయి ఉన్నారు కాబట్టి. నిజానికి మనం ఎప్పుడు ఆత్మగానే ఉన్నాం, చైతన్యంగానే ఉన్నాం. నిజానికి మనం ఎప్పుడు శాంతిగానే ఉన్నాం, ఆనందంగానే ఉన్నాం. కానీ అక్కర్లేని తలంపులు, ఉపయోగమైన తలంపులు. మనకి వెయిన్ థట్స్, వెయిన్ డిజైన్స్ అండ్ వెయిన్ యాక్షన్స్ కృష్ణుడు చెప్తాడు గీతలో. వెయిన్ మనకు వచ్చే తలంపులు, ఎందుకు పనికిరాని తలంపులు వస్తాయి రోజును. అవి మనకు ఉపయోగపడవు, మన కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, భక్తినికి ఉపయోగపడవు. ఎందుకు పనికిరాని తలంపులు వస్తాయి? కోరికలు వస్తుంటాయి. చాలా మంది గాల్లో మేళ్ళ కడతా ఉంటారు. ఎవరి నేను ఎవరితో డాక్టర్ గారితో మాట్లాడితే అతను చాలా అభివృద్ధిలోకి రావాల్సింది, వాడు అలాగే అయిపోయాడంటే అన్నాడు. దానికి ఒక కారణం ఏమనేదండి, ఆశ ఉండొచ్చు, వాడు దురాశ వల్ల పాడైపోయాడు అన్నాడు. మనిషికి ఎంతో కొంత ఆశ ఉండొచ్చు, దానికి ప్రమాదం లేదు, అతను దురాశ వల్ల పాడైపోయాడు. తెలివితేట లేక పాడవటం కాదు, కేవలం దురాశ వల్ల పాడైపోయాడు. ఆ డాక్టర్ గారు చెప్పిందంటే మనిషి యొక్క ఆశ ఉంటే ఇంత ప్రమాదం లేదు, దురాశ ఉంటే వాడు పతనం తప్పదని. అది ఆధ్యాత్మికంగా కూడా మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మనకు ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ నుంచి మనం ఎలా బయటకు రావాలి? వాస్తవ పరిస్థితులు విడిచిపెట్టకు, గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పుడు విడిచిపెట్టవద్దని. వెయిన్ థర్స్, వెయిన్ డిజైర్స్ అండ్ వెయిన్ యాక్షన్స్. కొంతమంది ఏం పనులు చేస్తారంటే అది ఎలా పని చచ్చిపోవడం అలాగే చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడే మాట్లాడటానికి, వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళకు ఉపయోగపడవు, ఇతరులకు ఉపయోగపడవు. దేవుని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయంటే అది అసలు ఉపయోగపడవు. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన కర్మలతోటి జీవితమంతా గడుపుతూ వాళ్ళు మట్టి అవుతున్నారు. శ్మశానానికి చివరికి వాడు మట్టే గతి, దేవుడు కాదు గతి అని కృష్ణుడు గీతలో చెప్పాడు. మన కర్మ చాలా అటువంటి వాళ్ళతో స్నేహం దొరికిందనుకోండి, మనకు పూర్వపుణ్యం లేదని, మనకు పూర్వపుణ్యం లేదంటాను గుర్తంటే ఆ స్నేహాలు సరిగ్గా దొరుకుతాయి. మనకు మనకు పూర్వపుణ్యం లేదంటాను కదా, ఒకటే గుర్తు. భగవంతుడు చెప్పడం నీకు పూర్వపుణ్యం లేదని ఆ స్నేహాలతో నీకు అనుబంధం ఏర్పాటు చేస్తాడు. అది నువ్వు ఏ స్నేహాలు చేస్తే పాడవుతావో ఆ స్నేహాలు నీకు ఏర్పాటు చేస్తాడు అక్కడ, నీ పూర్వపుణ్యం లేనప్పుడు. అందుకే మనం చేయగలిగినటువంటి మంచి పనులు చేస్తుంటే కొంత పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం రాబోయే జన్మల్లో సత్పురుషులతో సహవాసం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే భగవాన్ చెప్పింది, నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణం చేయవయ్యా, ఎక్కడికి రావలసిందే, ఎక్కడికి, ఎక్కడైతే ఈశ్వరుడు, ఏ గుహలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడు దగ్గరికి రావలసిందే. అప్పుడు ఒక నీకు దుఃఖం నశించదు. ఈ దుఃఖం నశించకుండా నీ శరీరానికి మరణం వచ్చిందనుకో, మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది. అందుకే భగవాన్ విచారణ మార్గం గురించి చెప్తూ, నీకు ఆత్మార్థం కలగాలంటే, ఆత్మశాంతి కలగాలంటే, ఆత్మ లాభం కలగాలంటే, ఆత్మ సుఖం నువ్వు పొందాలంటే, దాని తాలూకు అనుభవం ఉన్నవాళ్ళతో సహవాసం విడిచిపెట్టకు. అసోసియేషన్ విత్ ఎ గ్రేట్ సోల్, అసోసియేషన్ విత్ ఎ రియలైజ్డ్ సోల్, అసోసియేషన్ విత్ ఎ స్వీటెస్ట్ సోల్. నీకు ఆత్మజ్ఞానం, నిజంగా నీకు ఆత్మజ్ఞానం కావాలనుకో, ఆత్మశాంతి కావాలనుకో, ఆత్మ సుఖం కావాలనుకో, ఆత్మ లాభం కావాలనుకో, దాని చాలు ఆ వస్తువు ఎక్కడైతే అనుభవం ఉందో, ఎవరైతే ఆత్మ అయి ఉన్నారో వారు నీకు ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి నీకు తెలుసున్నా తెలియపోయిన వాళ్ళ సహాయ సహకారములు అందుతూ ఉంటాయి. మనం మల్లెపూ దగ్గర కూర్చుంటాం అనుకోండి, మనకు వాసన ఇవ్వాలని మల్లెపూ అనుకోదు, కానీ అనుకోకపోయినా మల్లెపూ తాలూకు వాసన మనకు వచ్చేస్తుంది. హార్ట్ ఓరియంటెడ్ ఎవడైతే హృదయంలో ఉన్నాడో వాడి దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీ ముఖాన్ని, నీ మనస్సుని ఆత్మలేపుకి తిప్పుతాడు. ఆర్ట్ ఓరియంటెడ్ అంటే ఐన్స్టీన్ అంటాడు, సజ్జను సహవాసం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయి, వాళ్ళ కంపెనీ. నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది, దాంతో నీకు సహవాసం ఉంటే సరే సరే, నువ్వు ఏదిగా ఉన్నావో అదిగాను ఉండగలిగితే సరే సరే, నీ లోపలటువంటి బ్రహ్మంతో, నీ లోపలటువంటి ఈశ్వరుడితో నీకు సహవాసం కుదిరితే సరే సరే. ఒకవేళ నీకు ఆ సహవాసం నీకు కుదరకపోతే, నీ హృదయంలో ఉన్న వస్తువుతో నీకు సహవాసం కుదరకపోతే, ఆ వస్తువు ఎవరికైతే అనుభవిక వైద్యం ఉందో వారితో సహవాసం చేసి నువ్వు తరించి వారి ద్వారా నువ్వు లాభం పొందు. ఒకవేళ నీ బుద్ధి అలగటం లేదనుకో, నీ బుద్ధిని తీసుకెళ్లి ఆ దీపం ఆర్పేయకు, నీ బుద్ధిని తీసుకెళ్లి ఆ దీపం చూడు, నీ దీపం కూడా వెలిగించుకో. మనం ఎలా తయారైందంటే, ఎక్కడైనా దీపం ఉందనుకోండి, మన బుద్ధి అడగటం లేదనుకోండి, ఆ దీపాన్ని, ఆ దీపం దగ్గరికి వెళ్ళి మన బుద్ధి అడిగించుకు రావచ్చు. మన బుద్ధి అడిగించుకోవడం మానేసి ఆ దీపాన్ని ఆర్పేయటం ప్రయాణం చేయాలి. ఇంత బుద్ధిమంతుడు మనం, ఆ దీపం ఎలాగ ఆరదనుకోండి, ఆర్పేయటానికి ప్రయత్నం. ఇప్పుడు ఏదో దీపం ఉంది, మీ దీపం ఎలగటం లేదు, అక్కడికి వెళ్ళి ఆ దీపం దగ్గరికి వెళ్ళి మీ దీపాలు ఎదిగించుకోవచ్చు, పర్వాలేదు. మీరేం చేస్తున్నారంటే ఆ దీపాన్ని ఎదిగించుకోవడం మానేసి దాన్ని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినది ఆరదు, అది జ్ఞాన జ్యోతి. అంటే జ్ఞాని భగవంతుడే, భగవంతుడి పంపించిన వాళ్ళు జ్ఞానులు అందరూ, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్, భగవంతుడి యొక్క ఏజెంట్స్ వాళ్ళు. వాళ్ళతో అనుబంధం నీకు భగవంతుడిలో ఐక్యమవటానికి అనుబంధం సహకరిస్తుంది. వాళ్ళు నీకు బలకట్టి కింద ఉపయోగపడతారు, రేపు కాలం రాక రేపు దాకానికి. అంటే నీకు వాళ్ళతో సహవాసం నీకేమవుతుందంటే, నీ మనసు బాహ్యముఖాన్ని కలటానికి ఆగిపోతుంది. నీకు బయట బయట ఏదో చీపిగా నీకు కనిపిస్తున్నా, అంతకంటే చీపి ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది. నీకు ఏ విషయం అయితే నీ మనసు బయటికి వెళ్తుంది, అక్కడ కొంచెం చీపిదనం కనిపిస్తూ ఉంటుంది, అంతకంటే ఎక్కువ చీపి సత్పురుషుల సహవాసంలో నీకు జరుగుతుంది. ఒకసారి మలయాళస్వామిలతో బందర్లో గాంధీ గారు మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ గారికి ఒక నియమం, సాయంత్రం 7-8 దాటికి ఇంకేం తీసుకురా రోజు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం పడుకునే టైంకి మనం చిన్నది అరిగిపోవాలని. అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 8 గంటలు అయిపోయినవి, మీరు 8 దాటితే ఏం తీసుకోరు, 8 దాటితే ఏం తీసుకోరు కదా, అంటే మీరు ఏమైనా తీసుకున్న తర్వాత మాట్లాడుతూ ఉంటారు. దేహానికి తినేది రోజు తింటున్నాం, ఈ స్పిరిచువల్ ఫుడ్ అంటే జీవుడికి కావలసిన ఫుడ్, ఈ జీవుడు ఎవరు, ఈ జీవుడు వికాసం పొందటానికి తగిన ఆహారం అందుతుంది. ఇదందరూ మన ముందు మిమ్మల్ని బ్రేక్ చేయొద్దన్నాడు, ప్రవాహాన్ని బ్రేక్ చేయొద్దన్నాడు. అది దేహానికి సంబంధించిన ఆహారం వేరు, జీవుడికి సప్లై అయ్యే ఆహారం వేరు. ఇప్పుడు జీవుడికి దొరికే ఆహారం ఇక్కడ దొరుకుతుంది, దేహానికి రోజు చెల్లిస్తున్నాం మనం. ఇప్పుడు ఇది బ్రేక్ చేసి జీవుడికి అందుతుంది ఇప్పుడు ఆహారం, దాని అందరం ఉండి ఆధ్యాత్మిక జీవుడు వికాసం పొందడానికి తగిన ఆహారం అందుతుంది, దాని అందరం ఉండి. ఇప్పుడు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, ఆధ్యాత్మిక అనుభవం ఆత్మానుభవం ఎక్కడుందో ఆ తీయదనం, ఆ లోపల ఆ తీయదనం మీ మనస్సును మళ్లించి మీ హృదయంలోకి గెంటటానికి, మీ హృదయంలోకి నెట్టడానికి ఆ గురువు యొక్క తీయదనం మీకు సహాయ సహకారం అందిస్తుంది. దట్ ఈస్ స్వీట్నెస్. మీరు ఎవరికైనా ఒక వస్త్రం ఇస్తున్నారనుకోండి, వాడు నారాయణుడే. ఆ నారాయణుడు అనుకుని వాడికి ఆ వస్త్రం ఇచ్చి నమస్కారం పెట్టాను, ఇష్టపడి మీకు సంథింగ్ ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ కూడా మీరు భరించలేనంత ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజరే మనం భరించలేనప్పుడు లోపల ఉన్నటువంటి సద్వస్తు యొక్క ఆనందం ఎలా భరించగలం? దానికి ప్రిపేర్ చేయడం కోసమే భగవంతుడు ఇటువంటి సత్కర్మలు చేయమన్నాడు. ఇది భగవాన్. ఆ సత్పురుషుడి సాంగత్యం దొరికితే, జ్ఞానుడి యొక్క సాంగత్యం దొరికితే, మహావెలుగులు ఎవరైతే మహావెలుగులో ఉన్నారో వారి యొక్క సాంగత్యం దొరికితే మీ సాధనలతో పని ఏముంది? కాల్లో పడగలుగుతామండి, గరకా తిప్పండి, గాలి ఏం చేస్తుంది? గాలి కన్నా ఆ పడవను స్పీడ్గా కొంటే మీ తాడు చోటు లాగిన దానికంటే ఎక్కువ స్పీడ్గా పడవ వెళ్ళిపోతా ఉంటుంది. అట్టినప్పుడు తాడు పెట్టి లాగటం ఎందుకు? మీ ప్రయత్నంతోటి పని ఏమున్నది? మీ ప్రయత్నంతో మీ ఎఫర్ట్తోటి పని ఏముంది? ఈశ్వరాగ్రహం మీద వర్షిస్తున్నప్పుడు మీ ప్రయత్నంతో పని ఏముంది? శ్రీకృష్ణ చైతన్య భక్తి మార్గంలోకి రాకముందు వాళ్ళ ఇంటికి పండితులు వస్తే ఆ వ్యాకరణం ఎలా ఉంది, ఈ వ్యాకరణం ఎలా ఉంది, ఆ వ్యాకరణ సూత్రం ఎలా ఉంది అందరితో వాదిస్తూ కూర్చున్నాడు. తర్వాత ఆ ఈశ్వరుడు ఆయనకి ఏదో పూర్వజన్మ సంస్కారం ఉంది, పూర్వపుణ్యం ఉంది. ఒకసారి ఏమిటి మనం టైం వేస్ట్ చేస్తున్నాం? ఈ వాదనల వల్ల మనకి ఏం కలిసి వస్తుంది? వచ్చిన వాళ్ళని తెరవటం, గంటల తరబడి వాదించటం ఎందుకు? దీనివల్ల యహమా పరమ. దీనివల్ల చాలా టైం ఇప్పటికే వేస్ట్ అయిపోయింది. ఒక్కసారి హృదయం యొక్క స్పందన వచ్చింది దానికి, భక్తి మార్గంలోకి వచ్చేసాడు. సమ్ టీచర్స్ ఆర్ మోడర్న్ టీచర్స్. నువ్వు ఏదో చేస్తున్నా, ఏదో చేస్తున్నా, ఏదైనా నీకు అనిపిస్తుంది, ఏదో చేశాను సాధి అనిపిస్తున్నారు అయితే అది కూడా గురువు అనుగ్రహమే. నీకు సాధన చెయ్యాలని తలంపు కలగజేసేవాడు గురువు అనుగ్రహమే. ఆ ప్రయాణం కూడా గురువు అనుగ్రహమే. ఆ పొందేది కూడా గురువు అనుగ్రహమే. ఇదంతా గురువు అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తున్నట్టు ఆ గురువును మీరు ఆత్మగా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు. సాధన చెయ్యాలి, మనం తరించాలని అనుకుంటాం ఒకసారి మనం, అది కూడా గురువు అనుగ్రహంలో తలంపు వస్తుంది మనకి. ఆ తలంపు గురువు అనుగ్రహం, లేకపోతే ఆ తలంపు కూడా రాదు. మనం బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి అనే తలంపు వస్తూ ఉంటుంది మనకి. ఆ తలంపు రావటానికి కూడా అది కూడా గురువు అనుగ్రహమే. మనం తెలియని అనుకుంటాం కానీ మనం తెలియదు కాదు, అది కూడా గురువు అనుగ్రహమే అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. అంటే ఈ ఉన్నదే ఈశ్వరుడు. మనం తెలివితేటలంతా మన సాధన. నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎంత సాధన చేశారు. సాధన చేసింది ఏముంది, ఉన్నదంతా అటు నుంచే వచ్చింది. సాధన చేస్తే మనం చేశామని చెప్పొచ్చు, సాధన చేయడం మంచిదే, కానీ పెద్ద సాధన చేసినట్టు కనపడటం లేదు నాకు. సాధన చేయటం మంచిదే, సాధన చేస్తే మనం సాధన చేశామని చెప్పొచ్చు, అదేం కనపడటం లేదు. అలాగని ఏమి రాలేదని చెప్పడానికి వీల్లేదు. అంటే వచ్చింది ఇటు తక్కువే అదే వచ్చిందని చెబుతుంది. ఒకవేళ నేనేమి చేయలేనని అనుగ్రహిస్తాడు అనుగ్రహించాడేమైనా, ఒకవేళ నేను కష్టపడి చేయలేనేమో అనే ఉద్దేశం మీద అనుగ్రహించాడు, ఏమి చెప్పగలను? ఈశ్వరుడు లేదేమి చెప్పలేదు. ఇంట్లో మీ తల్లులు కూడా ఒకసారి పిల్లల విషయంలో తెలియని వాళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఒకరు అలా అనుగ్రహించడేమో నన్ను వాళ్ళు కూడా మనం సాధన చేసినా ఆయన అనుగ్రహం. సాధన చేయాలని తలంపు కూడా ఈశ్వరుడు అనుగ్రహం. ఆ చేసి శక్తి ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. ఆ గమ్యాన్ని పొందింపు చేసేవాడు కూడా ఈశ్వరుడే. మనం పొందేది కూడా అంతా ఈశ్వరుడే. ఆయనే మనకు ప్రేమను ఇస్తాడు, ఆయన ప్రేమింపజేసుకుంటాడు, వాడు ఈశ్వరుడు. మనంతరం మనం ఈశ్వరుని ప్రేమించాలంటే ప్రేమించడం, ఆ ప్రేమను ఆయనే ఇస్తాడు. ప్రేమ భావన, మధుర భావన ఆయనే ఇస్తాడు. ఆయనే మనకు ఆ మధుర భావన ఇచ్చి ఆయన ప్రేమింపజేసుకుంటాడు. అది కూడా ఆయనే, అంతా ఆయనే. సాధన ఆయనే, సాధ్యం ఆయనే. ఆ తలంపు తీసుకొచ్చేవాడు కూడా ఆయనే. చక్కటి గాలి వస్తామనుకో, నీ విసనకరతోటి పని లేదు, నీ సీలింగ్ ఫ్యాన్ తోటి కూడా పని లేదు. అలాగే ఆ దైవానుగ్రహం నీ మీద వర్షిస్తున్నప్పుడు నీ ప్రయత్నంతో పని లేదు, నువ్వు పొందవలసిందేదో పొందుతావు. ఆ గాలి లేనప్పుడు ఎలా విసిరిని కడుతుంది, విసిరుకోకుండా మనం ఎలాగ ఉండదు. ఆ గాలి వస్తున్నప్పుడు విసిరిని కడతాడు పని లేదు. ఈశ్వర అనుగ్రహం అటువంటిది, దైవానుగ్రహం అటువంటిది, అది బలీయమనది. ఈశ్వర అనుగ్రహం వస్తుంటే నీకు మానసికమైన ఉద్రేకాలు ఉన్నా, నీకేమైనా టెన్షన్స్ ఉన్నా ఆయన్ని ఉపశమిస్తాడు. నీకు జ్ఞానం యొక్క సత్పురుషుల యొక్క సహవాసం వల్ల నీకు భౌతికమైన ఆధ్యాత్మికమైన అన్ని లాభాలకు వస్తాయి. యహం పొందుతారు, ఫలాన్ని కూడా పొందుతారు. అది జ్ఞానం యొక్క సహవాసం అటువంటిది. అంటే కృష్ణుడు కూడా గీతలు ఏం చెప్తాడంటే, జ్ఞాని నా స్వరూపం అయి ఉన్నాడు, జ్ఞానికి మీరు పెట్టే నమస్కారం నాకే అందుతుంది. అంటే జ్ఞానికి దేహబుద్ధి లేదు అక్కడ. దేహబుద్ధిలోని వాడికి మీరు నమస్కారం పెడితే, శవబుద్ధిలోని వాడికి మీరు నమస్కారం పెడితే అది నారాయణుడికే అందుతుంది. జ్ఞానిని గౌరవిస్తే నేను గౌరవించినట్టే, జ్ఞానికి మీరు నమస్కారం పెడితే నాకు నమస్కారం పెట్టినట్టే, జ్ఞానిని పూజ చేస్తే నాకు పూజ చేసినట్టే. ఎంత ఏడ, ఆయనకి నాకు భేదం లేదు, ఆయనకి నాకు వేరేమీ లేదు. జ్ఞానికి నాకు భేదం లేదు, జ్ఞానే నేను, నేనే జ్ఞానిని, జ్ఞానికి నాకు ఎట్టి భేదం లేదు అని జ్ఞాని గురించి చాలా ఉత్కృష్టంగా ఉదాత్తంగా భగవద్గీతలో వర్ణించి చెప్తాడు. ఆయన గుణాతీతుడు, గుణాతీతుడు. గుణాల మధ్యలో ఉన్న దాని తాడుకు రియాక్షన్ ఏమి ఆయనకు ఉండదు. గుణాతీతుడు కూడా గుణాల మధ్యలో ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనం నవ్వుతుంటే ఆయన కూడా నవ్వుతూ ఉండొచ్చు, మనం ఏదైనా బాధపడుతుంటే ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ గుణాల తాడు యొక్క వేగం, దాని యొక్క వేగం వల్ల లోపల ఏమి డిస్టర్బ్ కాదు. గుణాతీతుల్లో యాక్షనే కానీ రియాక్షన్ ఉండదు. అది యేసుక్రీస్తు అంటాడు బైబిల్లో. ఇతరులు ఎవరైనా నిన్ను ద్వేషిస్తుంటే సరసానంద మానవుడు చేసే పని ఏంటంటే, ఇతరులు మీ ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తుంటే మీరు కూడా వాళ్ళని ద్వేషిస్తారు. బైబిల్లో అంటాడు, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తుంటే మీరు కూడా వాళ్ళని ద్వేషిస్తారు. నువ్వు ఆధ్యాత్మికంగా ఔన్నత్యంలోకి రావాలనుకున్నప్పుడు, నువ్వు స్వర్గరాజ్యాన్ని పొందాలనుకున్నప్పుడు ఆ సామాన్య మానవులాగా నువ్వు వ్యవహరించకూడదు. వాడు ద్వేషించినా నువ్వు ప్రేమించు. వాడు ద్వేషించినా ద్వేషానికి ద్వేషం ఇచ్చినాడు, సామాన్య మానవుడే చేస్తున్నాడు. సామాన్య మానవుడు చేసే పని నీకు ఇస్తే నీకు స్వర్గరాజ్యం అలా జరుగుతుంది. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు ఎవడైనా నేను ద్వేషించినా వాడిని ప్రేమించు. ద్వేషం ద్వేషంతో చల్లారదు, ద్వేషం ప్రేమతో చల్లారుతుంది. అప్పుడు ద్వేష కారణం ఉన్నప్పటికీ నువ్వు ద్వేషరహితంగా ఉంటున్నావు కాబట్టి ఈశ్వరుడికి తన స్వరూపాన్ని ఇస్తాడు. ద్వేష కారణం ఉన్నప్పటికీ నువ్వు ద్వేషం లేకుండా ఉండగలిగితే, నిన్ను ద్వేషించేవాడు పట్ల పట్ల నువ్వు ప్రేమగా ఉండగలిగితే, వాడు గుర్తించినా వాడు గుర్తించకపోయినా దైవానుగ్రహానికి ఈశ్వరానుగ్రహానికి నువ్వు పాత్రుడవుతావు. నీ హృదయం ఉన్న స్వర్గరాజ్యం నీకు లభిస్తుంది. అయితే మీరు మంచివారు అనుకోద్దు, మీరు చెడ్డవాడు అనుకోద్దు. మీరు మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, మీరు అమృత పుత్రుడు, అమృతత్వానికి వారసుడు. మీరు ఆత్మయ్య ఉన్నారు. మంచి చెడు అన్ని ధర్మాధర్మాలన్నీ మనస్సులో ఉన్నాయి. ఆత్మలో ఏమీ లేదు, ఆత్మలో ద్వంద్వాలు లేవు, ఆత్మలో ద్వైతం లేదు, ఆత్మలో వేరు బుద్ధి లేదు, ఆత్మలో భేద బుద్ధి లేదు. భేద బుద్ధి ఉన్న చోట భయం ఉంటుంది, భేద బుద్ధి లేని చోట భయం ఉండదు. నువ్వు ఆత్మయ్య ఉన్నావు, అది అంతటా ఉంది. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం. సత్యం జ్ఞానం అనంతం. వేదం ఉపనిషత్తు వర్ణిస్తాడు ఆత్మ గురించి, అది సత్యం, అది జ్ఞానం, దాని అనంతం, దానికి అంతం అంటూ లేదు. అర్జున, ఏదో కొన్ని భోగాలు అనుగ్రహిస్తున్నావు కదా, అయినా వెరటి పుట్టిస్తాయి, విసుగు పుట్టిస్తాయి. ఈ మధ్యన ఒక ధనవంతుడు అన్నాను నేను, మీ ఏంత డబ్బు సంపాదించి అంటే డబ్బు కొంత 10 కోట్లు వచ్చే వరకు నాకు చాలా బాగుంది, ఇంకా 11 కోట్లు వచ్చాక అందులోంచి ఆనందం రావటం ఆగిపోయిందని అడగ. చాలా ఆనందంగా ఉండేదండి, డబ్బు సంపాదిస్తున్నాను డబ్బు సంపాదిస్తున్నానని, ఇంకా 11 కోట్లు వచ్చాక ఆనందం ఆగిపోయిందన్నాడు. ఇంకెంత డబ్బు సంపాదించి అనిపించింది నాకు. నా అనుభవం మీకు చెబుతున్నాను, ఒక పాయింట్ వరకు నాకు ఆనందం వచ్చిన మాట నిజమే. ఆ 11 కోట్ల కంచిన ఆనందంతో ఆగిపోయింది. ఏదో ఉంది, ఏదో ఉంది, ఇంక డబ్బు ఎంతన్నా 10 కోట్లున్నా ఒకటి 20 కోట్లున్నా ఒకటి అనిపిస్తుంది నాకు. అంటే దీనికి మించింది ఏదో ఉంది, ఇంకా అది పొందాలి. అంటే ఇక్కడున్న ఆనందం, నీ హృదయమైనటువంటి ఆనందం, దానివల్ల నీకు మనుషులు కానీ చదువు కానీ ధనం కానీ ఇవ్వలేవు. మార్కెట్ ఇవ్వలేదు. ఇక్కడున్న ఆనందాన్ని నీకు మార్కెట్ ఇవ్వలేదు. నీ పాపులారిటీ కానీ, నీ డిగ్రీలు కానీ, నీ వెల్త్ కానీ ఏం ఇక్కడున్న ఆనందాన్ని ఇవ్వలేదు. ఇక్కడ చెప్తాడు కృష్ణుడు, దీంతో సమానమైంది సృష్టిలో లేదు, దీంతో సమానమైందో లేదు, దీంతో సమానమైందో లేనప్పుడు దీనికి మించింది మటుకు ఎలా ఉంటుంది అని ఏమని చెప్పి మళ్ళీ జాగ్రత్త పడతాడు. దీంతో సమానమైంది లేదు, దీనికి మించింది లేదు అని సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంటే, అది నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. అప్పుడు వరకు నీకు తెలియదు, ఎక్కడే ఉంది. తెలుసుకుని వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరంగా ఉంది. బహు దగ్గరగా ఉంది, నీ ప్రాణానికంటే దగ్గరగా ఉంది, బహు దగ్గరగా ఉంది. ఇక్కడ నీ ఇంద్రియాల కంటే, నీ దేహానికంటే, నీ మనస్సు కంటే, అన్నిటి కంటే దగ్గరగా ఉంటుంది. కానీ తెలుసుని వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరంగా ఉంది. మన నరసింహరావు గారికి, రుద్రరాజు నరసింహరావు గారికి రాధాకృష్ణుడు అంటే బాగా ఇష్టం. అంటే రాధాకృష్ణుని ఎంత ప్రేమించిందో, మనం కృష్ణుని అంత ప్రేమిస్తే మనకు ఈశ్వరాన పొందుతుంది. అంటే రాధ చేసిన పని ఏంటంటే, కృష్ణుని రాధ ఎలా ప్రేమించిందో మనం అలా కృష్ణుని ప్రేమించగలిగితే కృష్ణ అనుభవం మనకు కలుగుతుంది. ఇప్పుడు భగవంతుడు మనకు కనిపించకపోయినా భక్తులు కనిపిస్తున్నారు కదా, ఆ భక్తుల్ని గౌరవిస్తుంటే, భక్తుల్ని అలంకరిస్తుంటే ఆ గౌరవం అంత భగవంతుడికి వెళుతుంది. ఆ భక్తులతో తాదాత్మ్యం ఉంటుంది. ఎవరికి? భగవంతుడికి. తన్నే గౌరవిస్తున్నారనుకుంటాడు. ఆ భక్తులతో తాదాత్మ్యం భగవంతుడికి ఎటువంటిది అంటే భక్తుల్ని గౌరవిస్తుంటే భగవంతుడు ఏమనుకుంటా అంటే తన్నే గౌరవిస్తున్నాడు అనుకుంటాడు. మీరు భక్తుడి మెడలో దండేశారనుకోండి, భక్తుడి మెడలో దండేశారనుకోండి, భగవంతుడు నా మెడలోనే వేశారనుకుంటాడు. ఏం చేస్తే తాదాత్మ్యం, ఆ డివోటీతో ఉన్న తాదాత్మ్యం, ఆ భక్తుడితో ఉన్న తాదాత్మ్యం, ఆ తాదాత్మ్యం వల్ల ఆ స్పందన భగవంతుడికి వస్తుంది. కానీ అప్పుడు అనుగ్రహించేది భక్తుడు కాకపోవచ్చు, మిమ్మల్ని అనుగ్రహించేది, కానీ భక్తులతో తాదాత్మ్యం పొందే భగవంతుడి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మన నోటితో అన్నం తిన్నామనుకోండి, అన్నం యొక్క సారం ఒక నోటికి పొట్టకే ఉండదు, ముక్కులకి కళ్ళకి అన్ని శరీరంలో అన్ని భాగాలకి అందుతుంది ఆ సారం. అలాగే మీరు ఈశ్వరుని గౌరవిస్తే, ఈశ్వరుని ప్రేమిస్తే మీ ప్రేమ భావన గౌరవం మీ అఖండ ఈశ్వరుడి మీద, మీరు ఈశ్వరుని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, మీ ప్రేమ భావన లోకానికి అంతటికి వ్యాపిస్తుంది. నోటితో అన్నం తింటాం, ఆ చిన్న అన్నం సారం కేవలం నోటికి అందుతుంది, శరీరంలో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకు కూడా ఆ అన్న సారం అందుతుంది. అలాగే మీరు ఈశ్వర భావంతో పని చేస్తుంటే మీ శక్తి మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆకులకు పోయక్కర్లేదు ఇంకా. ఎంచేతలిసి చెట్టు మొదట్లో వేసిన నీళ్లు ఆకులకి రొబ్బలకి మొత్తం అన్నింటికి అందుతుంది, పచ్చబడుతుంది, రేపరేపడుతుంది, మనల్ని నోటితో పలకరిస్తుంది ఆకు. ఇలా కవి ఎంత ఆనందంగా కదులుతుంది, నా దగ్గరికి వచ్చి ఆ నీళ్ళు వేసిన వాడు చూసి ఎంత కృతజ్ఞ, ఆకులు కృతజ్ఞత చెబుతాయి మనకి. కానీ మనం ఆకులకు పోసామా, వేరికే పోసాం, మొదట్లో పోసాం, ఆ మొదట్లో పోసి నీళ్ళు ఉంది మొత్తం ఆకులకి రొబ్బలకి అన్ని అన్నిటి అన్ని పచ్చబడుతుంది. అలాగే నువ్వు ఈశ్వర భావంతో పనిచే, నువ్వు ఈశ్వరుని సేవిస్తే ఈశ్వర భావంతో పనిచేస్తే ఆ భావన ఈశ్వరుడికి నువ్వు చేసే పనులు లోకానికి అందరికి అందుతుంది. లోకానికి వేరే ఉన్నాడు ఇది, ఆ చెట్టుకి ఆధారం వేరు, అదే లోకానికి ఆధారం అంటే ఈశ్వరుడే. నీ ఈశ్వర భావంతో చేసే పని సృష్టికి అంతా. నువ్వు ఆత్మవై ఉంటే వీరికి ఉపకారం చేయాలి, ఆడికి ఉపకారం చేయాలని మనకు అక్కర్లేదు. చెట్టు మొదట్లో నువ్వు నీరు వేసినప్పుడు ఆకులు కందాలి ఈ నీరుని అనుకో అక్కర్లేదు. నువ్వు ఆత్మవై ఉండి ఆత్మగా నువ్వు పని చేస్తున్నావు అనుకో, నీ యొక్క సహకారం మన సృష్టికి అంతా అందుతుంది. మొత్తం మొదట్లో నీళ్లు పోసి ఈ నీరు ఆకులు కందాలి నువ్వు అనుకక్కలేదు. నీ సంకల్పంతో సంబంధం లేకుండానే ఆకులు కందుతాయి. అలాగే నువ్వు ఆత్మీయ పని చేసినప్పుడు ఆ పని తాలూకు ఫలం మొత్తం సృష్టికి అంతా అందుతుంది. ఎంచటంటే ఈ సృష్టి రూపంలో ఉన్నది ఆత్మ. అందుకే భగవాన్ చెప్పారు, నువ్వు ఆత్మజ్ఞానం కనుక సంపాదిస్తే ఇతరులు ఎవరి ద్వారా అందరి సహాయ సహకారం నీ లోకానికి నీ ద్వారా అందుతాయి అన్నాడు. అది ఇంగ్లీష్ భాషలో సామెత ఉంది. మనకి ఏదైనా ఐశ్వర్యం ఉంటే, మనకి ఏదైనా సంపద ఉంటే, ఆ సంపాదించడం కంటే తెలివితేటలుగా ఖర్చు పెట్టడం చాలా కష్టం అని మిల్టన్ ది పారడైస్ లాస్ట్. స్వర్గం నీ హృదయంలోనూ ఉంది, పిచ్చ పిచ్చ భావాలు పెట్టుకున్న లోపల ఉన్న స్వర్గాన్ని పోగొట్టుకుంటున్నావు అని పారడైస్ లాస్ట్ రాశాడు మిల్టన్. స్వర్గం నీ హృదయంలోనూ ఉంది, నీ హృదయంలో ఉన్న స్వర్గాన్ని ఎవరో పోగొట్టలేదు, నువ్వే పోగొట్టుకుంటున్నావు పిచ్చ పిచ్చ గొడవలు నీ పెట్టుకుని. ది పారడైస్ లాస్ట్ లాంగెస్ట్ పోయి మన ఇంగ్లీష్ లిటరేచర్ మిల్టన్ రాస్తాడు. మిల్టన్ పారడైస్ లాస్ట్ రాస్తాడు, వాడు చెప్తాడు స్వర్గం నీ లోపల ఉండవయ్యా, నువ్వు చేసే రాంగ్ థింకింగ్ వల్ల, రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఆ స్వర్గం నీవే, ఆ స్వర్గాన్ని స్వర్గం నీ హృదయమైనప్పుడు దానికి దూరం నువ్వే అవుతున్నావు. అదే నేను దూరం అమ్మని అంటలేదు, నువ్వు ఎంత దిగ్గా దూరం అయిపోతున్నావు దానికి. దాన్ని పోగొట్టుకుంటున్నావు నీ హృదయంలో, నేను దాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ చేతిలో బంగారాన్ని పెడితే విసిరేస్తే దానికి ఎవరేం చేస్తాం? అది ఎవరిది పొరపాటు? మీదే పొరపాటు. స్వర్గరాజ్యం మీ హృదయంలో ఉంది, మీరే పోగొట్టుకుంటున్నారు దాన్ని. కొంతమంది అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాన్ని ఉపయోగించుకోరు. కొంతమంది బాగుపడటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ ఒక అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా వాళ్ళ శరీరం మట్టిలో కలిసిపోతుంది. వాడు స్వర్త నేచర్ పోయటం మురికి ఆకులు, పచ్చగా ఆకులు ఉన్నాయి, రెప్పరెప్పుడు ఆడుతుంటే పొద్దున మార్నింగ్ మంచు ఆకుల మీద పడతాంటే వాడికి సమాధి స్థితి వచ్చేసింది వాడ్స్వర్త్కి. అందులో ఈశ్వరుని చూసేవాడు అంటే సౌందర్యం, ప్రకృతి సౌందర్యంలో కూడా దేవుణ్ణి దర్శించేవాడు. మాకు చించినాడు ఎప్పుడు వచ్చినా ఏదో సభలో మాట్లాడుతున్నాం అనిపించదు, మా ఇంటికాడు అడిగి నేను కూర్చుని మాట్లాడుతున్నట్టు అని. ఇంకా చించినాడు మటుకు ఆ న్యాచురాలిటీ, ఆ నార్మల్గా చెప్పగలను, నేను న్యాచురల్గా చెప్పగలను, ఎవరికో బోధిస్తున్నామని కూడా అనిపించదు చించినాడు. మాకు మాకే చెప్పుకుంటున్నాం అనిపిస్తుంది, నా మనసు నాకే చెప్తాం ఏదో అనిపిస్తుంది నాకు చించినాడు. మీకు చెప్తున్నాను, నా మనసు నాకే చెప్పుకుంటానని అనిపిస్తుంది ఒక చించినాడులో మటుకే సాధించు. నా మనసు నాకు బోధించడానికి శక్తి లేనప్పుడు నా మనసు ఇంకా నీకేం బోధిస్తుంది? నా మనసు నాకే బోధించుకోలేకపోతే నా మనసు వచ్చి మీకేం బోధిస్తుంది. అంటే కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ మనస్సును స్నేహం చేసుకుని, నీ మనస్సును మచ్చిక చేసుకుని నీ మనస్సుతో నువ్వు బాగుపడు. నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే మీ మనస్సు మీకు స్వాధీనమైతే, మీ మనస్సును మీరు మచ్చిక చేసుకుంటే, మీ మనస్సును మీరు తీర్చిదిద్దుకుంటే, మీ బంధువులు మీ ధనం మీ ఇంట్లో ఉన్న సంపద కంటే ఎక్కువ మీకు శాంతినిచ్చేది మీ మనస్సు. అందుకే చెప్తాను, సంపద మనస్సులోనే ఉండదు. బయట ఉన్న సంపదను మన శరీరం మరణించినప్పుడు ఒక్క సంపద కూడా రాదు, కానీ నా మనసులో ఉన్న సంపద మటుకి మరణానంతర జీవితంలో నా కూడా వస్తుంది. నా కూడా రాకుండా మీరు ఆపిచేయలేరు. నా బ్యాంకులో ఉన్న డబ్బు కానీ, నాకున్న ఎకరాలు కానీ, లేకపోతే నాకున్న ఫ్యాక్టరీలు కానీ, ఇందులో ఏది నా కూడా రాదు, కానీ నా మనసులో ఉన్న సంపద మటుకి మరణానంతర జీవితంలో నా కూడా ప్రయాణం చేస్తూ వస్తుంది. అంటే మనకి ఇంటికాడ దారిద్ర్యం ఉన్నా మాటలో దారిద్ర్యం ఉండకూడదు, మనసులో దారిద్ర్యం ఉండకూడదు. మన ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మన మనసులో దారిద్ర్యం ఉండకూడదు, మాటలో దారిద్ర్యం ఉండకూడదు. దారిద్ర్యం మాటలు మాట్లాడకూడదు, మాటలో దారిద్ర్యం ఉండకూడదు, మనసులో కూడా దారిద్ర్యం ఉండకూడదు. మాట కంఠం నిండా నోటి నిండా మాట్లాడటానికి ఎందుకు మనం ఎవరు చేసి నోటి నిండా ఎందుకు మాట్లాడకూడదు? మన ఇంట్లో పైసలు లేకపోవచ్చు, మాట నోటి నిండా మాట్లాడటానికి అభ్యంతరం ఏమిటి? నరసింహరాజు గారికి ఆయన భక్తి, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయనకున్నటువంటి భక్తి, ఆయన చేసుకున్న పుణ్యమే ఆయన కూడా వెంటాడుతూ ఆయన ఉత్తమ లోకాలకు ఉత్తమ స్థితికి తీసుకువెళుతుంది. శరీరం ఉండగా మా ఏదైనా మంచి పని చేయగలం, కానీ శరీరం క్షేమం అయ్యాక ఏం చేయాలి? చాంటింగ్, చాంటింగ్ దగ్గరగా చేస్తాం, జపం నెమ్మదిగా చేస్తాం. నామం అది జపం చేసేప్పుడు మనలో మనం చేసుకుంటాం, చాంటింగ్ చేసినప్పుడు ఆ నామం దగ్గరగా చేస్తాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రాముడి కంటే కూడా రామనామాన్ని స్మరించి తరించి